ओम श्री साई राम, ओम श्री साई राम, ओम श्री साई राम, ओम श्री साई राम, ओम नमो वेंकटेशाय, ओम नमो नारायणाय, ओम नमो भगवते वासुदेवाय, ओम श्री साई राम, ओम श्री साई राम, ओम श्री साई राम, साईराम साईराम ओम श्री साईराम। ప్రతి సంవత్సరం బాబా గారి వార్షికోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకుని సమర్థ సద్గురు అయినటువంటి అవతార పురుషుడైనటువంటి సిరి సిద్ధ పురుషుడైనటువంటి సిరిడి సాయిబాబా గారి ఈ వార్షిక బలిపురం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 21వ తేదీని మనం ఇక్కడికి వస్తున్నాం. అది ఫిక్స్డ్ డేట్, జనవరి 21 ఫిక్స్డ్ డేట్. ఇక్కడ భక్తులు ఇక్కడ కమిటీ వారు ఇక్కడ ఈ కమిటీకి ప్రెసిడెంట్ అని సెక్రటరీ అని లేరు. నలుగురి పెద్దలు కలిసి కూర్చుని ఈ దేవాలయాన్ని నడుపుతున్నారు. ప్రెసిడెంట్ సెక్రటరీ ఎట్లెదరాలంటే నా తోక పెద్దది నా తోక పెద్దది అనుకుంటారని తోకలు లేకుండా ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు మనుషులందరికీ జ్ఞానం ఉన్నారు, అయితేనే అందరికీ తోకలు ఉండాలి. కోతులకి తోకలు ఉన్నాయి, పశువులకి తోకలు ఉన్నాయి, మనకు తోకలు లేవు కాబట్టి ఏదో తోక తగిలించుకుంటాం. ఆ తోకలు లేకపోతే ఏది బతకలేకపోతున్నాం. మనకు జ్ఞానం అక్కర్లేదు, తోకలు కావాలి. ఇక్కడ ఇక్కడ ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ అనేది ఎవరు లేరు, ఎవరికే 10 మంది తల్లి పెద్ద మనుషులు ఈ టెంపుల్ ని నడుపుతున్నారు. వారు ఏదో 4 కలిసి ఒక పని వారు కేటాయించుకుని ఆ పని సక్రమంగా నిర్వర్తిస్తూ ఈ దేవాలయానికి గౌరవం తీసుకొస్తున్నారు. ఇది ఇంతవరకు ఏదో లాభాల్లో ఉందనుకున్నాను నేను. మన సఖేడి పిల్ల మా బంధువులు ఇంటికి వస్తే ఎవరు మణిపురానికి వస్తే లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా దాని చరిత్ర ఏంటని అడిగాను. అంటే లాభాల్లో లేదండి, సంవత్సరానికి ఎక్కువ నష్టం రావటం, 25,000 నష్టం వస్తుంది. అది ఎవరైనా 4 కలిసి సర్దుకుంటున్నారు, అది వాళ్ళే వాళ్ళు సర్దుకుంటారు కానీ ఊరి మీద పడరని చెప్పారు. అంటే సరసనగా బాబా దేవాలయాల్లో కొంచెం హైదరాబాద్ లో కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి, కానీ కొన్ని దేవాలయాలకే బాగా లాభాలు వస్తాయి, కొన్ని దేవాలయాలు చాలా మెయింటైన్ అవుతాయి, కొన్ని దేవాలయాలు కొన్ని నష్టాల్లో ఉంటాయి. అది సహజమైన ప్రకృతి. బాబా గారు చెప్పింది ఏంటంటే ఈ సృష్టి అంతా మాయ. మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా మాయ. మనుషులు జంతువులు కూడా సృష్టిలో భాగం. ఈ ప్రకృతి అంతా ఈ ప్రపంచం అంతా 3 గుణాలతో నిండి ఉంటుంది, సత్వగుణం రజోగుణం తమోగుణం. మొత్తం జీవులే కాదు, మొత్తం సృష్టి అంతా ఈ 3 గుణాలతోటి ఈ 3 గుణాలతోటి కలిసి ఉంటుంది ఎప్పుడు ప్రకృతి. ఆ ప్రకృతిలో భాగమైన జీవకోటి జంతువులనండి మనుషులనివ్వండి ఈ 3 గుణాలతోటి ఉంటారు. అయితే ఈ 3 గుణాలు ప్రకృతిని దాటం అంటే ఏంటంటే 3 గుణాలు దాటాలి. ఈ 3 గుణాలు ఎవడైతే అతిక్రమించలేడో, ఎవడైతే ఓవర్కమ్ చేయలేడో వాడు పరమాత్మ స్వరూపాన్ని పొందలేడు. మీరు ఈ సాయిబాబా భక్తులు అవ్వచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామి భక్తులు అవ్వచ్చు, అది కాదు మెయిన్. ఏదో ఉపాసన కోసం ఎవరిని ఒకరిని చేసుకోవాలి మంచిది, ఏదో ఒక అవతార పురుషుణ్ణి స్మరించుకోవటం మంచిదే, ధ్యానం చేసుకోవటం మంచిదే. మనం పెదకాపారంలో చెప్పుకున్నాం ధర్మం బ్రహ్మం, ఒకటి ధర్మం రెండు బ్రహ్మం. అంటే ధర్మం యొక్క స్వరూపు నుంచి కర్మయోగం చెప్పు. కర్మని యోగంగా ఎలా చేయాలి? అది కర్మ గురించి, కర్మ రహస్యం గురించి కర్మయోగం చెప్తుంది. బ్రహ్మం యొక్క స్వరూపం గురించి జ్ఞానయోగం చెప్తుంది. నేను యోగాలు ఈ రెండు యోగాలు, ఈ భక్తి యోగం ధ్యాన యోగం వీటికి సపోర్ట్గా ఉంటాయి. భక్తి యోగం కర్మయోగం పట్ల, జ్ఞాన యోగం పట్ల ప్రీతి పెంచుతుంది. ధ్యాన యోగం క్రమశిక్షణ ఇస్తుంది, అంటే డిసిప్లిన్ నేర్పుతుంది. ధ్యాన యోగం ఏమో క్రమశిక్షణ నేర్పుతుంది, భక్తి యోగం ప్రీతిని నేర్పుతుంది. ఈ రెండు యోగాల పట్ల, ఈ రెండు యోగాలు మెయిన్, ఈ రెండు యోగాలకి సపోర్ట్గా ఉంటాయి. కానీ వేదాల్లో ఎక్కువ ఈ రెండు యోగాలకే ప్రాముఖ్యత ఇచ్చాడు. ఒకటి కర్మయోగం, రెండు జ్ఞానయోగం. కర్మయోగి ప్రపంచంలో ఏది నాది కాదనుకుంటాడు, జ్ఞానయోగి ప్రపంచంలో ఏది నాది కాదనుకుంటాడు జ్ఞానయోగి, కర్మయోగి ప్రపంచం అంతా నాది అనుకుంటాడు. ప్రపంచం అంతా నాది అనుకుని పనిచేసేవాడు కర్మయోగి, ప్రపంచంలో ఏది నాది కాదనుకుని పనిచేసేవాడు జ్ఞానయోగి. వాడు జ్ఞానయోగి, ఇది కర్మయోగి. నువ్వు ఎలా పనిచేసినా, ఎలా పనిచేసినా పరమాత్మనే పొందుతామని వేదం చెప్పింది. అయితే మూడు గుణాలని దాటడం చాలా కష్టం. అయితే బాబా చెప్పింది ఏంటంటే, ఈ మూడు గుణాలు దాటకపోతే నువ్వు ప్రకృతిని దాటలేవు. ప్రకృతిని ఎప్పుడైతే దాటలేవో, సృష్టి, ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రకృతిని దాటిన మనుషులందరూ భగవంతుడు తీసుకొచ్చి మళ్ళీ సృష్టిని కలిపేస్తాడు. మళ్ళీ సృష్టి అంతమైన లోపల మీరు ప్రకృతి గుణాలు దాటలేరు అనుకోండి, మళ్ళీ తీసుకొచ్చి సృష్టిలో కలిపేస్తాడు. ఇంక ఈ చక్రం నుంచి మిమ్మల్ని బయటకు తీయుడు భగవంతుడు అని చెప్పాడు బాబా. ఈ మూడు గుణాలు దాటిన వాడిని మటుకు ఇంకా సృష్టిలో కలపడం, ఆ సృష్టి తయారు చేసేటప్పుడు ఈ మూడు గుణాలు ఎవడైతే దాటలేదో వాడి సృష్టిలో కలిపేస్తాడు. అది భగవంతుడి నియమం, అది ఒక చట్టం. అది అయితే మనం చనిపోయేటప్పటికి, మన శరీరం చనిపోయేటప్పటికి సత్వగుణాలు ఉంటే మంచి లోకాలు వస్తాయి, మంచి జన్మలు వస్తాయి. మూడు గుణాలు దాటితే జ్ఞానం కలుగుతుంది, వాడికి ఇంకా పునర్జన్మ లేదు. కానీ మన మూడు గుణాలు దాటలేక సత్వగుణాలు ఉంటే మంచి జన్మలు వస్తాయి, మంచి లోకాలు కలవచ్చు. అది మనం పెద్ద తాడినాళ్ళు పెద్ద కాపరంలో చెప్పుకున్నాం. సత్వగుణం అంటే గుడ్నెస్, ఆ ప్రకాశం. సత్వగుణం అంటే వాడు డ్యూటీ ఏదో వాడు చేసుకుంటూ ఉంటాడు, గౌరవంతో, అగౌరవంతో, లాభంతో, నష్టంతో సంబంధం లేదు, వాడు డ్యూటీ ఏదో వాడు చేసుకెళ్లిపోతాడు. దాని కర్తవ్య కర్మ అంటారు. రజోగుణం ఉన్నాడు ఫలకాంక్ష లేకుండా పనిచేయడు. కానీ రజోగుణం ఉన్నవాడికి లోభిత్వం ఎక్కువ ఉంటుంది. తమోగుణం ఉన్నవాడికి ఇంకా కంచం మంచం ఉన్నాయి. తమోగుణం ఉన్నవాడికి అస్తమానం మరిపోచ్చేస్తూ ఉంటుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, తిండి మీద ఎక్కువ కాంక్ష ఉంటుంది, నిద్ర మీద ఎక్కువ కాంక్ష ఉంటుంది, ఈ దేహభావాన్ని పెంచేసుకుంటా ఉంటాడు. దేహమే ఆత్మ, దేహమే దేహాభిమానం పెంచుకుంటా ఉంటాడు తమోగుణం ఉన్నవాడు. సత్వగుణం ఉన్నవాడు దేహాభిమానం తగ్గించుకుంటా ఉంటాడు. తమోగుణం ఉన్నవాడు తమోగుణంలో ఉండగా మనం కనుక శరీరం చనిపోతే చీకటి లోకాలు కడతాం, సత్వగుణంలో కనుక చనిపోతే బాగా వెలుతురుని లోకాలు కలుపుతాం. ఈ మూడు గుణాలు దాటిన వాడు కానీ ప్రకృతిని దాటలేడు. ఇది శ్రీదేవి బాబా చెప్పింది. ఈ మూడు గుణాల గురించి, ఈ గుణాలన్నీ, ఈ ప్రకృతి అంతా గుణాలన్నా ప్రకృతి అన్నా మాయ అన్నా ఒకటే. మనం అందరం మాయ చేతిలో ఉన్నాం, మాయ భగవంతుడి చేతిలో ఉన్నాం. అంటే భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తే ఈ మాయ నుంచి మనం బయటకు వస్తాం, కానీ మన తెలివితేటల వల్ల మనం బయటకు రాలే. మన గడుస్తాం వల్ల కానీ, ఏదో మనం ఏదో సాధన చేయటం వల్ల కానీ బయటకు రాలేం. భగవంతుడి యొక్క అనుగ్రహం ఏ జీవుడైతే పొందాడో, భగవంతుడి యొక్క దయ ఏ జీవుడైతే పొందాడో, వాడి మటుకే ఈ వాడికి మాయి దారిస్తుంది. భగవంతుడి అనుగ్రహం ఎవడైతే పొందాడో, భగవంతుడి దయ ఎవడైతే పొందాడో, వాడికే మాయి దారిస్తుంది. మాయి దారేటంటే ఆ మూడు గుణాలను వాడు జయిస్తాడని అర్థం. మాయ ఏ రూపంలో ఉంది? గుణాల రూపంలో ఉంది. ఆ గుణాలు జయించాలంటే భగవంతుడి దయ లేకుండా, గురువు దయ లేకుండా గుణాల్లోంచి బయటకు రాలేడు. ఆ గుణాల్లోంచి బయటకు రాలేకపోతే అన్ని సృష్టిలో కలిపేస్తారు. మానవ శరీరం అవచ్చు, జంతు శరీరం రావచ్చు, ఏదో శరీరం వస్తుంది. మొత్తం మీద సృష్టి అంతే గుణాల యొక్క సమూహమే. మీరు ఏ దేశం వెళ్ళి చూడండి, ఎవరింటికి వెళ్ళి చూడండి, ఏ పార్టీలో వెళ్ళి చూడండి, అన్ని గుణాలే. ఎవడ జ్ఞానం యొక్క వైభవం ఎక్కడ ఉంటుంది? గుణాలు దాటిన వాళ్ళు ఉంటుంది. తేజస్సు అక్కడ ఉంటుంది, వైభవం అక్కడ ఉంటుంది. అంతేది మనం ఏం చేయాలంటే, భగవంతుడు ఏం చెప్పాడంటే ఈ మూడు గుణాలు తగ్గించుకోవడానికి మీ ముక్కులో గాలి తిరుగుతున్నంత కాలం యజ్ఞదాన తపస్సులు ఆచరించమన్నాడు. ఈ మూడు గుణాల్లోంచి బయటపడటానికి దానికి రోగం చెప్పాడు, దానికి మందు విరుగుడు కూడా చెప్పాడు. యజ్ఞం అంటే విష్ణువు, యజ్ఞం విష్ణువుకి యజ్ఞం అని పేరు ఉంది. ఇది వేదంలో ఉంది. విష్ణువుకి యజ్ఞం అని పేరు ఉంది. విష్ణు అంటే ఎవడు? సర్వవ్యాపకుడు. విష్ణు అంటే ఎవడు అంటే అంతటా వ్యాపించిన వాడు అంటే పరమాత్మ. విష్ణు అంటే వ్యాపించిన వాడు అని అర్థం. శివుడంటే శుభాన్ని ఇచ్చేవాడు, విష్ణు అంటే వ్యాపించిన వాడని. విష్ణు అంటే అంతటా వ్యాపించి, అంతా వ్యాపించిన వాడు. అంతా ఎవరు వ్యాపిస్తారు? పరమాత్మ వ్యాపిస్తాడు. యజ్ఞం అంటే ఎవడు? విష్ణు. యజ్ఞం అంటే విష్ణు. విష్ణు అంటే ఏంటి? అంతా వ్యాపించిన వాడు. ఏది అంతటా వ్యాపించుంటే పరమాత్మ వ్యాపించు. ఆ పరమాత్మను పొందటానికి నువ్వు చేతితోటి చేసే పని, నువ్వు నోటితోటి మాట్లాడే మాట, నీ మనసులోకి వచ్చే ఆలోచన, ఆ పరమాత్మను పొందటానికి నువ్వు ఏ ప్రయత్నం చేసినా అది యజ్ఞము అని వేదంలో చెప్పాడు. యజ్ఞం అంటే కేవలం హోమం చేయటమే కాదు. యజ్ఞం అంటే మీరు పరమాత్మను పొందటానికి ఏ ప్రయత్నం చేస్తున్నా యజ్ఞంతో సమానం. తర్వాత దానము చెప్పాడు, తపస్సు చెప్పాడు. దానం చేసేటప్పుడు ఎవరికి చేసినా అమర్యాదగా చేయకూడదు, అగౌరవంగా చేయకూడదు. మనం ఎవరికైనా అట్టి పండు ఇస్తున్నాం అనుకోండి, పుష్పం ఇస్తున్నాం అనుకోండి, ఫలం ఇస్తున్నాం అనుకోండి, ధనం ఇస్తున్నాం అనుకోండి, ఏది ఇచ్చినా అమర్యాదగా చేయకూడదు, అగౌరవంగా చేయకూడదు. నువ్వు అమర్యాదగా చేస్తే, అగౌరవంగా చేస్తే నువ్వు సత్కర్మ అనుకున్నా భగవంతుడి దృష్టిలో అసత్క మంచి కర్మ, నువ్వు మంచి కర్మ అనుకున్నా భగవంతుడి దృష్టిలో చెడ్డ కర్మ అయి కూర్చుంది. డబ్బు పోతాను శని పట్టింది, డబ్బు పోతాను శని పట్టింది అంటారు చూడండి. అలాగే నువ్వు ఎవరికైనా పుష్పం ఇచ్చావునుకో, అత్తి పండు ఇచ్చావునుకో, అది సత్కర్మే మామూలుగా. ఎలా చేస్తేని? మర్యాదగా చేస్తే, గౌరవంగా చేస్తే, ప్రీతిగా చేస్తే. ఆ పని అమర్యాదగా చేసావనుకో, అగౌరవంగా చేసావనుకో, నువ్వు సత్కర్మ నువ్వు అనుకుంటున్నా భగవంతుడి దృష్టిలో సత్కర్మ కాదు. ఇక్కడ డబ్బు పోతుంది, అక్కడ నీకు పడి మార్కులు పడవు, రెండు సున్నా. ఇక్కడ సున్నా, అక్కడ సున్నా. అంటే చేసే పని గౌరవంగా ఉండాలి, ప్రీతిగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. మీరు ఎవరికైనా అచ్చి పని ఇస్తున్నారనుకోండి, ఆ ఇచ్చి అచ్చి పని కూడా అగౌరవంగా ఇవ్వకూడదు, గౌరవంగా ఇవ్వాలి. ఏదో పడేసామండి, అది అతి పండి పోతుంది, భగవంతుడి దృష్టిలో సత్కర్మ. ఏదో పిండా గుడి పడేసామండి అలా అనుకోకూడదు. షిరిడి సాయిబాబా గారికి భోజనాలు పెట్టడం అంటే ఇష్టం. ప్రతి మనిషికి డబ్బు లేకుండా ఉండగలడు, చదువు లేకుండా ఉండగలడు. నీకు అర్థం వచ్చిందా? అన్నం లేకపోతే ఉండలేడు, డబ్బు లేకపోతే ఉండగలం, చదువు లేకపోతే ఉండగలం. నీకు అర్థం వచ్చింది? గౌరవం లేకపోతే ఉండగలం, ఏమి లేకపోయినా ఉండగలం, కానీ అన్నం లేకపోతే ఉండగలం. అయితే ఆకలి లేని మనిషి ఉండడు, ఆకలి లేని పాములు కూడా మధ్యాహ్నం మూడింటికి పొట్టల నుంచి బయటకు వచ్చి తిండి కోసం తిరుగుతాయి. సరిగ్గా 3-5 మధ్యన తిరుగుతాయి. పుట్టల్లోంచి పాములన్నీ బయటకు వచ్చేస్తాయి మధ్యాహ్నం 3 5 వరకు ఎలకలను 5 తినేసి మనం లోపలికి వెళ్ళిపోతాయి. అంటే మనకు శరీరం వచ్చిందంటే ఆకలి లేకుండా ఆకలి ఉంటుంది, ఆకలి లేకుండా ఆ తిండి లేకుండా ఉండలేము. ఆకలి కూడా ఒక జబ్బు. మనకు తలకాయ పోటు ఎలా వస్తుందో మరి ఇలా ఆకలి కూడా ఒక జబ్బు లాంటిది. ఆకలి ఆకలి వచ్చేస్తుంది, ఆ టైంకి ఆకలి వచ్చేస్తుంది. ఏ జ్వరం వస్తేనే కానీ అసలు ఆకలి వచ్చేస్తుంది. అయితే భగవంతుడు ఏం చెప్పాడంటే ఆకలి కూడా జబ్బు లాంటిది, ఈ రోగానికి ఔషధం ఎలా వాడుతున్నావో ఈ ఆకలి అనే జబ్బుకి సరిపడే అన్నం తినాను. అవి ఏ జీవుడు కూడా శరీరం వచ్చిందంటే ఏమి లేకపోయినా బతకగలడు కానీ అన్నం లేకపోతే బతకలేడు. అటువంటి అన్నం అంటే సిరి సాయిబాబా గారికి బాగా ఇష్టం. ఎవరి వాళ్ళకి ఎవరికైనా అన్నదానం చేయటం అంటే మీరు ఉన్నదేదో తిని ఇతరులకు 10 అన్నం పెట్టడం అంటే సిరి సాయిబాబా గారికి బాగా ఇష్టం. అంచేత ఆయన భిక్ష చేసుకుని తెచ్చిన అన్నంలో కూడా చాలా మనుషులు పెట్టేవారు, జంతువులు పెట్టేవారు. బాబా రోజుకు 4 భిక్షకు వెళ్ళేవారు సిరిడికి. ఏ 4 ఆయన మింగేస్తున్నాడని కాదు, ఆ భిక్ష తెచ్చుకుంది ఆయన దగ్గర ఉన్న కొంత పెట్టేవాడు, కొంత ఆయన తినేవాడు. అయితే మనకి ఆయనకి తేడా ఏంటంటే మనకు వెలపరం ఉంది, ఆయనకు వెలపరం లేదు. ఒక అన్నం తింటాంటే కుక్క వచ్చి తింటాం అనుకుని ఊరుకుంటాడు. మనం కుక్క ముట్టుకుని అన్నాం, పిల్లు ముట్టుకుని అన్నం తినాం మనం. బాబా గారికి వెలపరం లేదు. ఆయన ఎవడన్నా మనుషులు తిన్నా, ఆయన తిని అన్నం మనుషులు తిన్నా పర్లేదు. ఇప్పుడు ముస్లింలు కూడా ఒకే కంచెలు 5 కలిపి తినేస్తారు. మనకు అలవాటు లేదు కానీ ముస్లింలు 5-6 కంచంలో ఒకే కంచంలో పలావ్ 5-6 కలిపి తినేస్తారు. 5-6 చేతులు అందులో పెడతా తినేస్తా ఉంటారు. మన అలా మనకు అలవాటు లేదు. బాబా గారికి వెలపరం లేదు. ఒక అన్నం తింటున్నారు అనుకోండి, ఏ కాకని వచ్చి కొంచెం నోట్లో పెట్టుకుని వెళ్ళింది అనుకోండి, కాకి ముట్టుకుందని తింటాం మానేరు. ఆయన పద్ధతి అది, కాకి అంటే ఒకటి గుర్తిస్తుంది మళ్ళీ. బాబా గారి పద్ధతి అది. అంటే ఆయన అందరికీ ఆయనకి అన్నం పెట్టడం అంటే ఇష్టం. అంటే బాబా గారి భక్తులందరూ ఏం చేస్తారంటే ఆయన ప్రీతి కోసం ప్రతి లక్ష్యవారం భోజనాలు పెడతారు. ఆయన భోజనం పెట్టడం అంటే ఇష్టం. శంకరాచార్య వారికి చదువు చెప్పడం ఇష్టం. షిరిడి సాయిబాబా గారికి భోజనాలు పెట్టడం ఇష్టం. భోజనం వచ్చిన అలా భోజనం. అలాగే ప్రతి లక్ష్యవారం కూడా ఈ బాబా గారి భక్తులందరూ చాలా సమారాధన, 1000 500 2000 పెట్టేవాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల. అలాగే భీమవరం చౌడపాలెం మధ్యన షిరిడి బాబా గుడి ఉంది, అక్కడ చాలా మందికి భోజనాలు పెడుతున్నారు లక్షవారం. అయితే అక్కడ పేదవాళ్ళు తినవచ్చు, ధనవంతులు తినవచ్చు. భోజనాలు పేదవాడికి అన్నం కావాలి, ధనవంతుడికి అన్నం కావాలి. 1000 డబ్బు ఉన్నా అది డబ్బు తిన్నా అన్నమే తింటాడు. 1000 డబ్బు ఉన్నాడు కూడా డబ్బు రూపాయి కాగితాలు తింటాడు, అన్నమే తింటాడు. ఏమీ డబ్బు లేనివాడు కూడా అన్నమే తింటాడు. అంటే బాబా గారు ఆ లక్ష్యవారం ధనవంతుడు రావచ్చు, పేదవాడు రావచ్చు, ఎవడొచ్చినా మామూలుగా అందరికీ ఆయన ప్రతిరోజు అన్నం పెట్టా. ఆయన భిక్ష చేసుకున్న దాంట్లో అన్నం పెట్టే ఇష్టం. అంచేది గురువారం అంటే గురువుకు సంబంధించిన వారం. అంచేది బాబా గారి భక్తులందరూ కూడా ప్రతి గురువారం కూడా అన్న సమారాధన, 10 భోజనాలు పెట్టడం, దేవాలయ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాను. ఇంకా కాకంటే ఇటు గుర్తిస్తాను. బాబా గారికి వెలపరం లేదు. రామకృష్ణ పరమహంస గారికి కాకి గురించి మాట చెప్తారు. మామిడి పండు బాగా తయారైంది అనుకోండి, వచ్చి 4 కాకులు వచ్చి పొడిచేసింది అనుకోండి, మామిడి పండు మనం అది నైవేద్యం కింద పెట్టాం. కాకులు పొడిచిన మామిడి పండుని నైవేద్యం కింద పెట్టాం, మనం తినం. మనం కాకులు పొడిచేసింది అనుకోండి మామిడి పండు, అది మనం కూడా తినం. దేవుడికి పెట్టాం, మనం తినం, ఇతరులకు కూడా పెట్టాం. నీకు అర్థమవుతుంది ఆ పండు ఎందుకు అవుతుంది, వేస్ట్ అయిపోతాం. అలాగే కాకులు పొడిచిన మామిడి పండు గతి ఎలా పట్టింది ఆ మామిడి పండుకి. మన హృదయంలో భోగవాంఛలు ప్రవేశించాక ఆ మామిడి పండు పాడైపోయినట్టే మనం కూడా పాడైపోతాం. ఇది రామకృష్ణ పరమహంస గారు. ఆ మామిడి పండు ఎందుకు పనికి రాకుండా ఎలా అయిపోయిందో, భోగవాంఛలు మన హృదయంలో ప్రవేశించాక ఎందుకు పనికి రాకుండా అయిపోతామని చెప్పాడు. ఆ భోగవాంఛ రాకుండా ఉండాలి కానీ కొంతమందికి జీవితంలో వీటికి ఏ బట్ట కట్టుకుంటున్నాం, ఏం అన్నం తింటున్నాం, ఏం గౌరవం సంపాదించుకుంటున్నాం, ఏం అధికారం సంపాదించాలో లెక్కలేసుకుంటూ ఉంటారు. రామకృష్ణుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పాము చూస్తే మీ శరీరం ఎలా పారిపోతుందో, పాము ఎక్కడైనా కనిపింది అనుకోండి మిమ్మల్ని ఎవరైనా పరిగెత్తమని చెప్పక్కర్లేదు, మీరే పారిపోతారు. ఇంకోటి ఎవరైనా వచ్చి మీరు పారిపోయిన చెప్పక్కర్లేదు, పాచిపాము చూసిన వెంటనే మీరే పారిపోతారు. అలాగే మీకు ఏదైనా గౌరవాలు ఉంటే గౌరవాలు అంటిపెట్టుకుని ఉండకండి. పాచిపాము చూస్తే మీ శరీరం ఎలా పారిపోతుందో, మీ గౌరవాలకు మీకు ఒక నిజంగా గొప్పలు ఉంటే లేకపోతే గొడవలు. ఇది మీకేమైనా గొప్పలు ఉన్నాయనుకోండి, ఈ లోకంలో గౌరవాలు ఉన్నాయనుకోండి, మీ శరీరం పావును చూసినప్పుడు ఎలా పారిపోతుందో, మీ మనస్సు గౌరవాల నుంచి గొప్పల నుంచి అలా పారిపోతే మీకు జ్ఞానం వస్తుంది. కానీ ఆయనకి అగ్ని పెంచుకుంటే మీకు కోటి జన్మలు వచ్చినా జ్ఞానం రాదని చెప్పాడు. అంటే మీకు దేవుడు అక్కర్లేదు గౌరవం కావాలి, దేవుడు అక్కర్లేదు గొప్పలు కావాలి. ఇటువంటి జ్ఞానం ఎలా వస్తున్నాయా, కోటి జన్మలు ఇచ్చినా రాదన్నాడు. పావును చూసి మీరు ఎలా పారిపోతున్నారో, ఈ గొప్పల్లోంచి గౌరవాల్లోంచి ఇట్లోంచి మీరు ఈ ప్రాపంచ గొడవల్లోంచి అలా పారిపోతే మీకు జ్ఞానం వస్తుంది. కానీ పారిపోకుండా ఆ పావు దగ్గర ఎవరు కూర్చుంటాడండి, ఈ గౌరవాలు గొప్పలు అటువంటి పావులు లాంటివని. గౌరవం ఉన్నాడు ఇంకా గౌరవం పెంచుకోవాలని చూస్తాడు, గొప్పలు ఉన్నాడు ఇంకా గొప్పలు పెంచుకోడు. ఆడికి దేవుడు ఏంటి, చివరికి ప్రకృతిలో కలిసిపోతాడు, మట్టిలో కలిసిపోతాడు, ఎందుకు పనికిరాడు. ఆడి జీవితం ఎలా అవుతుందంటే కాకుడు పొడిచిన మామిడి పండులా చేరవుతాడు, ఎందుకు పనికిరాడు. అంటే మనిషి ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే, మన మనస్సు యొక్క వ్యాకుని తగ్గించుకోవాలి, మనస్సు యొక్క చేపల్ని తగ్గించుకోవాలి, మనస్సు యొక్క వ్యాకుని తగ్గించుకోవాలి, మనస్సు యొక్క చేపల్ని తగ్గించుకోవాలి. సుభాషితాల్లో ఏమని చెప్పాడంటే, కొంతమంది దోళ్ళంటే బాగా ఇష్టం, దోళ్ళంటే కొంతమంది బాగా ఇష్టం, చుట్టూ తవుడు బాగా పెట్టుకుంటారు, మంచిదే. కానీ ఇంట్లో ఏదైనా తిని ఉంటే అది కూడా పెడతారు దోళకు. మనం దోళ తినేది మనం తినేస్తాం, మనం తినేది దోళకు ఎలా పెట్టాం, మనం తినేది ఎలాగైనా దోళకు పెట్టాం, దోళ తినేది ఉంటే మనం తినేస్తాం. కొంతమంది ఇంట్లో ఉండి దోళకు పెట్టి ఇంట్లో ఉండి తినేవి కూడా దోళకు పెడతారు. ఈ చచ్చిపోయిన వాడి గతి గురించి శాస్త్రంలో ఏం చెప్పాడంటే, అది ఎంత ప్రేమగా దోళలు పెట్టినా, దోళకు అన్నం పెట్టినా, అది బూర్లు, కొంతమంది బూర్లు పెడతారు దోళకు. ఇది చచ్చిపోయినప్పుడు దోళ రావు, పశువులు పాకలను ఉంటాయని. ఆయన సంపాదించిన డబ్బు ఉంటే బ్యాంకులో ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఉంటుంది. ఆయన పెళ్ళం పోని శ్మశానం దాకా వస్తుందంటే శ్మశానం రావు, ఏడు చురుకుని గుమ్మం దాటతాం. చచ్చిపోయినప్పుడు పెళ్ళం గుమ్మం దాటతాం, ఏడుస్తుంది గుమ్మం దాటతాం. అవి మా ఆయన చచ్చిపోయాడమ్మో, మా ఆయనమ్మో, మా ఆయనమ్మో, మా ఆయన ఎంత బతికి బతికాడమ్మో, చచ్చిపోయాడమ్మో, గుమ్మం దాటదు, వలకట్లోకి వెళ్ళదు, ఇంట్లో బాగా వేయడం. పశువులు దోళపాకలో ఉంటాయి, డబ్బు ఉంటే బ్యాంకులో ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఉంటుంది. వెళ్ళం బాగా నేడుస్తుంది, ఏడవటం లోపం చేయదు. ఆయన సమాజం కూడా ఊరుకోదు కదా ఏడవపోతేనే, అది ఏడవటంలో లోపం చేయదు. కానీ గుమ్మం దాడితే వలకాటలో తెలదు. ఇంకా ఈ చుట్టుపక్కల జనం, బంధువులు స్నేహితులు ఎవరో ఉంటారు కదా ఈ జనం, వీళ్ళు శవాన్ని మోసుకెళ్తారు వలకాటలో, వలకాటు దాకా వస్తారు. బెల్లం రాదు వలకాటు దాకా, ఎవరో వస్తారు కొంతమంది జనం, ఈ బంధువులు స్నేహితులు మోసుకొచ్చే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వలకాటలు వదిలేస్తారు, శుభ్రంగా కాల్ చేసి బూడి చేసి వదిలేస్తారు. ఇంకా చచ్చాక ఆడు కూడ వెళ్ళి ఆడి ధర్మం, ఆడి జ్ఞానం తప్పించి ఇంక ఏమీ లేదు, అంత సొన్నం అని చెప్పారు శాస్త్రం. ఈ స్నేహితులు బంధువులు ఎక్కడ వదిలేస్తారు, వలకట్లు వదిలేస్తారు, పిల్లలు ఇంటికేడే వదిలేస్తారు, డబ్బేమో బ్యాంకులోనే ఉంటుంది, వీడేమో బాగా శ్రద్ధగా పశువుని పెంచుతాడు, దూడపాకలోనే ఉంటాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు, వీడు పోతాడు బయటకు. అయితే అది కూడా వెళ్ళి ధర్మం వెళుతుంది, జ్ఞానం వెళుతుంది. అయితే మీరు ఏం చేస్తున్నారంటే, చచ్చాక మీకు కూడా ధర్మం వస్తుంది, జ్ఞానం వస్తుంది. మీరు ధర్మాన్ని ఆచరించడం లేదు, జ్ఞానాన్ని సంపాదించడం లేదు, మీకు కూడా వచ్చి రెండాటిని వదిలేశారని చెప్పింది శాస్త్రం. మనం అందరం వదిలేశాం. ధర్మం బ్రహ్మం, ధర్మం బ్రహ్మం, మనం ఏం చేశాం? ధర్మాన్ని వదిలేశాం, బ్రహ్మము జ్ఞానం వదిలేశాం. ధర్మం ఏంటి? గౌరవం లేదు మనకు. అసలు ధర్మం అంటే కేవలం దానం అని కాదు, జీవిత విధానం. ధర్మం అంటే ఏంటి? జ్ఞానం అని కాదు, జీవిత విధానం. ఈ మనం ఏం చేస్తాం? ధర్మం వదిలేశాం, జ్ఞానం వదిలేశాం. ఏదైతే శరీరం చచ్చిపోయాక వాళ్ళకాడి దాకా కొంతమంది వస్తారు, దూడపాకుల దూడలు ఉంటాయి, బ్యాంకులో డబ్బు ఉంటుంది, అది ఇంటికాడ ఉంటే డబ్బు ఇంటికాడ ఉంటుంది, పిల్లం బాగా ఏడుస్తుంది, కానీ వల్లకాట్లో రాదు, గుమ్మం దాటి బయటికి రాదు, ఏడుపు బాగానే ఏడుస్తుంది. ఇంకా చుట్టాలు స్నేహితులు వల్లకాడు దాకా మోసుకెళ్ళక తగలేసి వదిలేస్తారు. ఆడు కూడా శరీరం కూడా, ఆడు చచ్చిపోయే కాడ శరీరం కూడా రాదు, ఆడు కూడా వెళ్ళి అది బతికుండగా సంపాదించడం చేసిన ధర్మం సంపాదించిన జ్ఞానం ఆ రెండు వస్తాయి. ఆడికి జీవుడు కూడా ఏ రెండు వస్తాయి, రెండు మనం పూర్తిగా వదిలేసాం. ఇదే ప్రకృతి, ఇదే మాయ, ఇదే అజ్ఞానం, ఇదే అవిద్య అని చెప్పాడు శాస్త్రం. మన అజ్ఞానం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంటుంది? ఈ మధ్యన అమెరికాలో ఒక న్యూస్ పేపర్ లో ఒక వాక్యం రాశాడు. అమెరికాలో అందరికంటే చెడ్డవాడు ఎవడని, అందరికంటే చెడ్డవాడు ఎవడని, ఇతరుల్లో ఉన్న దోషాలు ఎవడైతే, ఇతరుల్లోని చెడ్డని ఎవడైతే వేస్తున్నాడో ప్రపంచంలో అందరికంటే చెడ్డవాడు. అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ రాసింది, ఇతరుల్లో ఉన్న చెడ్డని ఎవడైతే వేస్తున్నాడో ప్రపంచంలో అందరికంటే చెడ్డవాడు. ఒక దేశంలో కాదని, అమెరికాలో కాదని, ప్రపంచంలో అందరికంటే చెడ్డవాడని ఈ రాసి న్యూయార్క్ టైమ్స్ రాసి. ఇతరుల్లో కొంతమందికి ఏం పని పాటు ఉండదు, ఇతరులు చెడ్డ ఏదైతే వెతుకుతా ఉంటారు. ఇతరుల్లో ఎవడైతే చెడ్డ వెతుకుతున్నాడో ఆ చెడ్డ వెతికివాడే ప్రపంచంలో అందరి భగవ అమెరికాలో కాదు, మొత్తం ప్రపంచంలో అందరికంటే చెడ్డవాడని ఇది న్యూయార్క్ టైమ్స్ అనే పేపర్ రాసి, అది ఎడిటోరియల్లో రాశాడు. రాసి 15 రోజులు అయింది. ఆడే దుర్మార్గుడు, ఆడే చెడ్డవాడని. అది షిరిడి సాయిబాబా చెప్పింది ఏంటంటే, ఈ సృష్టి అంతా మాయ, ఈ సృష్టి అంతా గుణాలు, ఈ సృష్టి అంతా ప్రకృతి. ఇందులో దాటి మీరు బయటికి రాలేరు అనుకోండి, బయటికి రాకపోతే మిమ్మల్ని కలిపేస్తాడు. మళ్ళీ సృష్టిలోకి మీరు వచ్చేవలసింది, అది మీరు ఆలోచించుకోండి అని చెప్పాడు. మళ్ళీ మట్టిలో కలిపేస్తాడు మిమ్మల్ని, మట్టిలో కలిపేసాక కుండలు అయిపోతాం మనం, అంటే ఏదో నామరూపాలు వచ్చేస్తాయి మనకి. అంటే మీరు మట్టిలో కలవకుండా ఉండాలి, మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభమైనప్పుడు ఆ సృష్టిలో మీరు ప్రవేశించకుండా ఉండాలంటే ఏముండాలి? గుణాల్లోంచి బయటకు రావాలి. ఒక గుణాతీతుడు మాత్రమే ఈ గుణాల్లోంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే నా స్వరూపం పొందుతాడని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. అదే మనం చెప్పుకున్నాం ఎక్కడ, పెదకాపారంలో. సత్వగుణం అంటే గుడ్నెస్, రజగుణం అంటే ప్యాషన్. అది కలిసి రాకుండా ఏ పని చేయడు, ప్యాషన్ అంటే కర్మ ఫలితాన్ని ఎప్పుడు ఆశిస్తూ ఉంటాడు. తమోగుణం వాడికి కంచం మంచం, కంచం మంచం అని. తర్వాత వాడికి మరుపు కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరికి? తమోగుణం వాడికి మరుపు ఎక్కువ ఉంటుంది. అసలు వాడికి మరి జ్ఞానం సంపాదించుకుందాం అనే బుద్ధి కూడా కలగదు వాడికి. అది తమోగుణ లక్షణం. ఆ తమోగుణం వాడు రాబోయే జన్మలో ఆడే పశువుల కింద అలా పుడతా ఉంటాడు. అవి గుణాలు దాతాల పేరు. దేవుడు ఉన్నాడో లేదు, గుణాలు మీకు తెలుస్తున్నాయి కదా, నీ గుణాలు మీకు తెలుస్తున్నాయి కదా. దేవుడు ఉన్నాడో లేడో నువ్వులేని మీ గుణాలు ఎవరి గుణాలు అని తెలుస్తున్నాయి కదా. ముందు ఆ గుణాల నుంచి బయటికి రాకపోతే మీకు మోక్షం లేదు, మోక్ష సుఖం లేదు, నిర్వాణ సుఖం లేదు, స్వర్గరాజ్యం లేదు. ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే గొడవల్లో మీరు ఉంటున్నారు, కానీ ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే గొడవలు మీరు ఆశిస్తున్నారు, కానీ శాశ్వతంగా ఉండేదాన్ని మీరు ఆశించడం లేదు. శాశ్వతంగా ఉండే వస్తువు మోక్షాన్ని మీరు ఆశించడం లేదు. ఇవాళ పచ్చగా ఉండే ఎండిపోయే గొడవల్లో పడి ఉన్నారు. దేవాలయానికి వెళ్ళిన అదే పని, పుస్తకాలు చదువుకున్న అదే పని. అంటే మనం పెద్ద కాపారంలో చెప్పుకున్నాం, ఒకటి వివేకం, రెండు వైరాగ్యం. ఒకటి వివేకం, రెండు వైరాగ్యం. ఒక మంచి మాట 10 సార్లు చెప్పినా అందులో దోషం లేదని శాస్త్రంలో ఉంది. ఒక మంచి మాట 10 సార్లు చెప్పొచ్చు అవసరం అయితే. ఇప్పుడు మీ బిడ్డకు కూడా పాడైపోతుంటే మంచి మాట 10 సార్లు చెప్తున్నారు కదా. అలాగే ఒక మంచి మాట చెప్తే దోషం లేదు 10 సార్లు చెప్పిన. ఒకటి వివేకం, రెండు వైరాగ్యం. ఒకటి వివేకం, రెండు వైరాగ్యం. వివేకం మనకి ఇది మంచి ఇది చెడ్డ, ఇది సత్యం ఇది అసత్యం, ఇది నిత్యం ఇది అనిత్యం, ఇది మనకు ఉపయోగపడుతుంది ఇది ఉపయోగపడదు అని తెలుస్తూ ఉంటుంది. తెలిసిన లాభం లేదు. వైరాగ్యం లేని వాడు దాన్ని ఆచరించలేదు. వివేకం ఉన్నా లాభం లేదు. వైరాగ్యం ఉన్నవాడు దాన్ని భగవంతుడికి ఒకసారి రూపంలో వస్తాడు, ఒకసారి రూపం లేకుండా వస్తాడు. రూపం ఉన్నా దేవుడు ఆయన, రూపం లేకపోయినా ఆయనే. రూపం ఉన్నా ఆయనే, రూపం లేకపోయినా ఆయన. కృష్ణుడు ఉన్నాడు ఇప్పుడు లేడు అనుకుంటున్నాం, లేడు లేకపోవడానికి కాదు. రూపం ఉన్నా ఆయన దేవుడే, రూపం లేకపోయినా దేవుడే. ఒకసారి రూపంతో వస్తాడు, ఒక రూపం లేకుండా మనల్ని వెంటాడతాడు. ఒకసారి రూపంతో వస్తాడు. రూపం ఉన్నా దేవుడే, రూపం లేకపోయినా దేవుడే. రూపం లేకుండా మనకు ఏదైనా బోధిస్తూ అర్థం చేసుకుంటూ ఉంటే రూపం పెట్టుకోడు. ఒకసారి రూపం పెట్టుకుంటాడు, ఒకసారి ఏం పెట్టుకుంటాడు, రూపం పెట్టుకోవడం అవసరాన్ని బట్టి పెట్టుకుంటాడు. ధర్మ సంస్థాపనార్థ సంభవాన్ని ఇవి అవసరం. ఆ రూపంలో ఉన్నప్పుడు కూడా తెలుస్తూ ఉంటుంది దానికి, ఆ రూపానికి ఆయనకి సంబంధం లేదు. భగవంతుడికి మనకు ఏరు ఈ శరీరంలో ఉన్నాం అనుకోండి, ఇంతో కలిసిపోతాం మనం. ఈ శరీరం చచ్చిపోయాక ఇంకో శరీరం వచ్చింది అనుకోండి, ఆ శరీరంలో కలిసిపోతాం. ఆ శరీరం చచ్చిపోయాక ఇంకో శరీరం వచ్చింది అనుకోండి, మరి ఆ శరీరంలో కలిసిపోతాం. భగవంతుడు ఎప్పుడైనా శరీరాన్ని తొడుక్కున్నా వాడి శరీరం మాత్రం కాదన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడు దేవుడు. ఎవరికైతే దేహాభిమానం పోయిందో, దేహబుద్ధి పోయిందో, దేహం పట్ల మమకారం నశించిందో, ఈ దేహము నేననే బుద్ధి ఎవరికైతే నశించిందో వాడు దేవుడు అవుతాడు. అంటే దేవుడు అవుతాడంటే దేవుడితో సమానమైన వాడు అవుతాడు, దేవుడు స్వరూపాన్ని పొందుతాడు. దేవుడు పొందే శాంతి, దేవుడు పొందే సుఖాన్ని కూడా వాడు పొందుతాడు. మనం చెప్పుకున్నాం ఎక్కడ తదితాడినాడులో, పెద్ద పెద్ద కాపారంలో ఎవడైతే తన తాను పోగొట్టుకుంటాడు వాడు అందరి వాడి అవుతాడు. నోబడి ఎవరిబడి వాడు అవుతాడు. నోబడి ఎవడైతే తను తాను పోగొట్టుకుంటాడు వాడు అందరి వాడే అవుతాడు. ఎవడైతే తను తాను పోగొట్టుకోడు వాడికి 10,000 కోట్లు ఉన్నాయో అందరి వాడే అవడు. వాడిని ఎవడ గౌరవించడం పూజించడు. వాడి దగ్గరికి ఎవడో అప్పుడు పోగడాలి అంటే అంతే. లేకపోతే ఎవడు పొగుడుతాడు, అప్పు కోసం ఇంట్లో మటుకు ఏదో పొగుడుతాడు. అదేనా అప్పు కోసం, గౌరవం కోసం కాదు. ఈ ధనవంతుల దగ్గరికి వెళ్ళి ఎవరు వెళ్తారంటే అప్పులు తెచ్చుకునే వాళ్ళు వెళ్తారు. వెళ్తాడు ఇంద్రుడు చంద్రుడు అంటారు, ఇంద్ర చేస్తాడు ఆ డబ్బు అప్పు ఇవ్వడం కోసం. ఆయన్ని నిజమని ఆడనుకుంటాడు. అటువంటి గొడవలోంచి పారిపోమని రామకృష్ణ పరమహంస చెబుతున్నాడు. ఆడు ఇంద్రుడు చంద్రుడు అంటే నిజంగా ఇంద్రుడు ఆడనుకుంటాడు. వీడు అప్పు కోసం పొగుడుతున్నాడని ఆడికి తెలియదు. నీకు అర్థమవుతుందే, అదే నిజమనుకుంటాడు. నిజమునికి అందులో పడి ఉంటాడు. అందులో పడి ఉంటే అలా పడి ఉండకూడదు, అలా పడి ఉంటే జ్ఞానం సంపాదించలేవు. పామును చూసి పారిపోయినట్టు అటువంటి గొడవలోంచి పారిపోమని, మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే గురి వచ్చి చెప్పాలని పారిపోమని, మీ అంతా మీరు పారిపోతాం అలా పారిపోండి అని చెప్పాడు రామకృష్ణ. అంటే ఎవరు ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ సాయిరామ్, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. అంతా నారాయణ సరే. పాము రూపంలో మిమ్మల్ని కరిచిన వాడు నేను, డాక్టర్ రూపంలో మిమ్మల్ని బతికించిన వాడు నేను, మీకు డబ్బు సంపాదించి పెట్టిన వాడు నేను, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో పోగొట్టేవాడిని కూడా నేను. దొంగల రూపంలో దొంగలు పట్టిపోయి ఇన్కమ్ ఒకసారి మన డబ్బు దొంగలు పట్టిపోతారు, నీకు అర్థమవుతుంది. లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టిపోతా ఉంటారు, ఒక వీళ్ళెల్లవి పట్టిపోకని వారసులు పట్టిపోతా ఉంటారు. మీకు డబ్బు ఇచ్చిన వాడు నేను, డబ్బు పట్టిపోయే వాడు. పాము రూపంలో మిమ్మల్ని కరిచిన వాడు నేను, మిమ్మల్ని బతికించిన డాక్టర్ ఉన్నాను. మీకు అర్థమవుతుందా? అయితే అంతా నారాయణ స్వరూపమే, అంతా నారాయణ స్వరూపమే. మీకు ఎంత నారాయణ స్వరూపమైన అనుభవం మీకు కావాలి. మిమ్మల్ని కొట్టిన వాడిని నేనే, మిమ్మల్ని గౌరవించే వాడిని నేనే. మీకు అర్థమవుతుంది? మిమ్మల్ని దూషించిన వాడు నేనే, మీకు సన్మానం చేసిన వాడు నేనే. మిమ్మల్ని ఎవరైనా దూషించారనుకోండి వాడు నారాయణ స్వరూపం అంటాడు. మళ్ళీ ఎవరైనా సన్మానం చేస్తారనుకోండి వాడు నారాయణ స్వరూపం అంటాడు. ఇది మీకు అనుభవంలోకి వస్తే మీ మనసు చల్లబడుతుంది అంటాడు భగవంతుడు. భగవంతుడు మిమ్మల్ని దూషించిన వాడు నారాయణుడు, మా వెళ్ళి మీకు సన్మానం చేసిన వాడు నారాయణుడు. నీకు అర్థమవుతుందా? అంటే మిమ్మల్ని కరిచిన వాడు నారాయణుడు, మిమ్మల్ని బతికించిన వాడు నారాయణుడు, జైల్లో పెట్టినవాడు నారాయణుడు, జైల్లోంచి విడిపించిన వాడు నారాయణుడు, ప్రాణం పోసిన వాడు నారాయణుడు, ప్రాణం తీసిన వాడు నారాయణుడు. ఇదంతా నారాయణ స్వరూపమే, దానికి భిన్నంగా ఏమీ లేదని ఎవరికైతే అనుభవంగా వస్తుందో వారికి జ్ఞానం కలుగుతుంది. మీ కంచంలో అన్నం పెట్టినవాడు నారాయణుడు, మీ కంచంలో ఎవరైనా పెడితే అన్నం పట్టిపోయినవాడు నారాయణుడు, మీరు తినకముందు అన్నం పట్టిపోయేవాడు నారాయణుడు. మామిడి పండు నేను మజ్జిగన్నం తింటే మామిడి పండు వేసేవాడు నారాయణుడు, మళ్ళీ మామిడి పండు వీడు తినేస్తారేమో, మళ్ళీ మనం తింటాను, మనం తినొచ్చు కదా తేడా వేసేసాడు, మళ్ళీ మామిడి పండు మజ్జిగన్నంలో లాగేసుకున్నవాడు నారాయణుడు. కొంతమంది మధ్యగనంలో మామిడి పండు వడ్డిస్తామని చేస్తారు మన దగ్గరికి, మళ్ళీ వాళ్ళకి ఏదో జ్ఞాపకం వస్తుంది, ఈ మామిడి పండు వడ్డిచ్చేస్తే మనకు తినక మళ్ళీ లోపల పట్టిపోతారు. వడ్డించిన వాడు నారాయణుడు, వడ్డించిన తర్వాత పట్టిపోయేవాడు నారాయణుడు. వివేకానంద తండ్రి గారు హైకోర్టులో ప్లేడర్గా చేసేవాడు, కలకత్తా హైకోర్టులో ప్లేడర్గా పనిచేసేవాడు. ఆయన ఇంకా నాలుగు నెలలు వచ్చి ప్లేడర్ ఆయన. అయితే వివేకానందకున్న జ్ఞానం పట్ల అపేక్ష ఆయనకి లేదు, ప్లేడర్ ఏ 10 రూపాయలు సంపాదించేవాడు, 10 రూపాయలు ఖర్చు పెట్టేవాడు, మంచివాడు మనిషి మంచివాడు. అయితే ఏదో ఆత్మజ్ఞానం సంపాదించాలని అటువంటిది ఏం లేదు, మనిషి మంచివాడు. వివేకానంద వాళ్ళ తండ్రి గారు ఇంకో సంవత్సరానికి చచ్చిపోతారనగా వివేకానంద ఒంటరిగా కూర్చునుండగా, అప్పుడు వివేకానంద అని పేరు లేదు అతను, నరేన్ అతనికి ఏంటది, అతనికి నరేన్. నరేన్ తండ్రి గారిని అడిగాయంట, మేము నేర్చుకునే విషయం అంటే ఏదైనా చెప్పండి, మేము నేర్చుకునే విషయం అంటే ఏదైనా చెప్పండి అంటే ఆయన చెప్పాడంట, ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎక్కడ జరిగినా నువ్వు ఆశ్చర్యపడకు, ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎక్కడ జరిగినా ఆశ్చర్యపడకు, నీ మైండ్ అప్సెట్ అవ్వకూడదు. ఏంటి ఎలా జరిగిపోయిందని అప్సెట్ అయ్యి ఎక్కడ ఏది జరిగినా నువ్వు ఆశ్చర్యపోకు. నీకు అర్థమవుతుందా? ఎక్కడ ఏది జరిగినా కోపం తెచ్చుకోవద్దు, ఎక్కడ ఏది జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. మా కోసం మా కేసు ఒకసారి నెగ్గుతుంది అనుకుంది ఓడిపోతాం, ఓడిపోతుంది అనుకుంది నెగ్గుతా ఉంటాం. అంటే డోంట్ షో ఎనీ సర్ప్రైజ్, ఏ విషయంలోనే ఆశ్చర్యాన్ని వ్యక్తపరచకు, అదంతా నారాయణ స్వరూపం. డోంట్ షో ఎనీ సర్ప్రైజ్, అయ్యి బాబు ఎలా జరిగిపోయిందన్నది పెచ్చకేక లేకు. ఎవడైనా చచ్చిపోయారనుకో అది నారాయణ స్వరూపానికి తెలియకుండా చావు రాదు, అప్పుడే ఎలా చచ్చిపోయారని తొందరగా చచ్చిపోయారు అలా ఎరికేక లేకు. డోంట్ షో ఎనీ సర్ప్రైజ్, ఏది జరిగినా నువ్వు ఆశ్చర్యం వెళ్ళిపోచ్చకు. ఇదంతా నారాయణ లోకం, సృష్టి అంతా నారాయణ స్వరూపం. అది ఏ సంఘటన కూడా ఎలా జరిగిపోయిందో అలా జరిగిపోయిందని ఆశ్చర్యం మటుకు వ్యక్తం చేయకు, ఇది ఒక్కటే నేను నీకు చేసి ఉపదేశము అని చెప్పాను. డోంట్ షో ఎనీ సర్ప్రైజ్. ఈ మధ్య ఒక రామకృష్ణ భక్తులు మాట చెప్పాడు నాకు, వివేకానంద కొత్తగా రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చినప్పుడు పాటల గెత్తకని ఉండేవాడు. అంటే కుర్రోడు పాటలు బాగా పాడతాడు, బిజీ అప్పుడే చదువుకున్నాడు. పాటల గెత్తకంటే దేవుడు ఉన్నాడు, దేవుడున్నాడో లేడా ఉన్నాడంటాడని కొన్ని చూశావా? రవీంద్రనాథ్ ట్యాగూర్ తండ్రిని దేవేంద్రనాథ్ ట్యాగూర్ ఉన్నాడు, రవీంద్రనాథ్ ట్యాగూర్ తండ్రి పేరు దేవేంద్రనాథ్ ట్యాగూర్. ఆ ఇంటికి వెళ్ళేసారు అడిగాడు, ఆయన ఉపనిషత్తులు చెప్పేవాడు దేవేంద్రనాథ్ ట్యాగూర్. ఏమండి ఉపనిషత్తులు చెప్తున్నారు, భగవద్గీత చెప్తున్నారు, ఈ మాటలో పక్కన ఉంచండి, డైరెక్ట్ గా నేను అడుగుతున్నాను, డైరెక్ట్ గా మీరు చెప్పండి, నువ్వు దేవుణ్ణి చూశావా? ఏమో ఉన్నాడని చెప్తున్నారు, నేను చూడలేదు. మీరు చూడని దానికి ఈ గొడవ ఏంటి, ఈ గోళ ఏంటి అన్నాడు. అలా మాట్లాడు, నువ్వు ఉపనిషత్తు నువ్వు చూశావా దేవుణ్ణి? నేను చూడలేదు. చూడలేదానికి అల్లరంటే ఏంటి? ఎవరిని ఉద్ధరిందావని నువ్వు చెబుతున్నావు? అలా పోట్లకెత్తుకుని చూడండి. అటువంటి వాడిని రామకృష్ణుని దగ్గరికి వచ్చాక ఆ రజగుణం తగ్గించి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో నేర్పి ఆ లోపల స్వభావం మంచిదే, మాట అలా మాట్లాడుతూ ఉన్నాడు వాడిని సత్వగుణంలోకి తీసుకొచ్చి వాడికి తన తపోశక్తిని ఇచ్చి సహనాన్ని సహించడం నేర్చుకో. అంటే సహనాన్ని కాపాడుకో అని చెప్పి నేను చివరి రోజు నాకు శరీరం చనిపోయే రోజు నేను చెప్పాడంటే నేను సంపాదించుకున్న ఆధ్యాత్మిక శక్తి, నేను సంపాదించి నేను తపచ్చేసి నేను పొందినటువంటి అంతా కూడా నేను నీకు దారపోసి నేను భిక్షగాడి కింద దగ్గరకి తయారైపోయానని చెప్పాడు రామకృష్ణుడు. నాకున్నదంతా నీకు ఇచ్చేసి ఏంటి, నాకున్న యోగశక్తి తపోశక్తి నాకున్నదంతా నీకు ఇచ్చేసి నాకేమి లేకుండా చేసుకుని ఒక దగ్గరకి తయారయ్యా. ఈజ్ రామ, ఈజ్ కృష్ణ, ఇది రామకృష్ణ. ఇప్పుడు నేను దగ్గర అయిపోయాను, తపచ్చేశాను, జ్ఞానం చేసి తపచ్చేశాను. ఇదంతా నీకు ఎందుకు ధారపోసానంటే ప్రపంచానికి బోధిస్తావు, ప్రపంచానికి మంచి చేస్తావు, 10 మందికి ఉపకారం చేస్తావు, యూ విల్ టీచ్ ద వరల్డ్ అంటే నువ్వు ప్రపంచానికి మంచి చేస్తావు కాబట్టి భవిష్యత్తులో నాకున్నదంతా నీకు ధారపోసాను అంటాడు రామకృష్ణ. చనిపోయే రోజున భగవద్గీతలో మాట చెప్పాడు, పేకాచాడి వాడు రోజు పేకాచాడి వాడికి దానం చేశాను అనుకోకుండా అది అపాత్ర దానం అన్నాడు. పుణ్యం కాదు కదా, చివరికి పాపం వస్తున్నాడు. రోజు పేకాచాడి వాడికి మీరు 1000 రూపాయలు ఇచ్చి అని వాడికి దానం చేశారంటే అది అపాత్ర దానం. అదేంటది, అది పేకాటిని పెంచేస్తుంది. ఇవి మీ 1000 రూపాయలు ఏం చేస్తాయి, అది పేకాచాడి గుణాన్ని పెంచేస్తున్నాయి. అది అపాత్ర దానం. అపాత్ర దానం వల్ల నీకు మంచి రాదు చెడ్డ వస్తుంది, పుణ్యం రాదు పాపం వస్తుందని చెప్పాడు. డబ్బు పోతుంది, శని పట్టుకుంటుంది. అది డబ్బు శౌరం అయిపోతుంది, ఇదేం పట్టుకుంటుంది, శని పట్టుకుంటుంది. దాన్ని ఏమంటారు, అపాత్ర దానం పనికి రాదు. అయితే నువ్వు ఏ నామం చేసుకున్నా, వెంకటేశ సాయిబాబా ఏ నామం చేసుకున్నప్పటికీ వాడు జ్ఞాపకించుకో, నీకు ఒక రూపం, నువ్వు రూపరహితుడివే, నామరహితుడివే. ఏదో రూపాన్ని వేసుకుని నామాన్ని వేసుకుని తిరుగుతున్నావు. కానీ భగవంతుడి అవతారాల్లో ఏదో రూపాన్ని పట్టుకుని మనకిష్టమైన రూపాన్ని మనకిష్టమైన నామాన్ని పట్టుకుని ఆ రూపాన్ని జారం చేసుకుంటూ ఆ నామాన్ని స్మరించుకుంటుంటే కొంతకాలానికి ఏమవుతుందంటే మన రూపంలోంచి మన నామంలోంచి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేస్తే ఏమవుతుంది, ఆత్మజ్ఞానం కలగదు. జపం కూడా మంచిదే, అయితే జపం చేసేది ఎలా ఉండాలంటే శ్రద్ధగా చెయ్యాలి. ఎలా చెయ్యాలి, శ్రద్ధగా చెయ్యాలి. నువ్వు చేసే ఏ పేరైతే నువ్వు చేస్తున్నావో ఆ నామమే దేవుడు, ఆ నామం శబ్దమే. నువ్వు చేసే నామం శబ్దం, శబ్దము భగవంతుడై ఉన్నాడు, ఆ నామమే దేవుడు. అయితే నువ్వు ఆ నామాన్ని నువ్వు భక్తిగా చేస్తుంటే, శ్రద్ధగా చేస్తుంటే ఆ నామం దేన్ని అయితే ఏ భగవంతుని అయితే నామం ఉద్దేశించబడిందో ఆ భగవంతుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. నీకు జపం అంత దూరం తీసుకెళ్తుంది. మీరు శ్రద్ధగా కనుక చేస్తే నీకు రూపబుద్ధి తగ్గిస్తుంది, నీకు నామబుద్ధి తగ్గిస్తుంది. రూపనామాల నుంచి బయటకు వస్తారు. రూపనామాల నుంచి బయటకు వచ్చాక ఉన్న వస్తు పరమేశ్వరుడు సర్వేశ్వరుడే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అవతారాలన్నీ కూడా ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, బ్రహ్మము తప్పించి భగవంతుని తప్పించి మిగతా ఈ నామరూపాలన్నీ పచ్చి అబద్దాలు. ఈ ప్రపంచంలో జరిగే సంగతులన్నీ కూడా అబద్దాలు, పచ్చి అబద్దాలు. ఉన్నది ఒకటే బ్రహ్మం అంటే బ్రహ్మం ఒకటే ఒకటే. మహాసముద్రంలోంచి బుడగలు ఎలా వస్తున్నాయో, కెరటాలు ఎలా వస్తున్నాయో, నురి ఎలా వస్తుందో, ఉన్నది ఒకటే చైతన్యం, ఉన్నది ఒకటే బ్రహ్మం, ఉన్నది ఒకటే సద్వస్తువు, ఉన్నది ఒకటే సత్యం. అది ఒకటంటే ఒకటే కాదు, అది ద్వితీయం కాదు. ఒకటంటే ఒకటే, అదే అద్వైతం, అదే అమృతం, అదే శాంతి, అదే సుఖం, అదే ఆనందం ఈ సముద్రంలోంచి, సముద్రంలోంచి కెరటాలు, ఆ నీటిలోంచి కెరటాలు, బుడగలు నురిగి ఎలాగొస్తున్నాయో ఆ చైతన్యంలోంచే ఈ జీవకోట వస్తుంది, ఆ చైతన్యంలోంచే అవతార పురుషులు వస్తున్నారు, ఆ చైతన్యంలోంచే గురువులు వస్తున్నారు. నీరు లేకుండా బుడగలు లేవు, కెరటాలు లేవు, అలాగే చైతన్యం లేకపోతే జీవకోట లేదు. అటువంటి చైతన్యం అంతటా ఉంది, మీ హృదయంలో ఉంది, మీ హృదయం ఇట్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఆ భగవంతుడు ఆ చైతన్య రూపంలో మీ హృదయంలో ఉన్నాడు, అందులో సందేహం లేదు. కానీ మీ శరీరంలో ఒక భాగం కాదాడు. ఇంకా మీ శరీరంలో ఒక భాగం అయితే మిమ్మల్ని వల్లకాడలో మిమ్మల్ని కాల్చినప్పుడు ఆడు కూడా కాలిపోతాడు. గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్, మీ హృదయంలో దేవుడు ఉన్నాడు, బట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. వాడు మీ దేహంలో ఒక భాగం కాదు, వాడు ఏడంటే ఉన్నాడు, కానీ మీ శరీరంలో కాళ్ళు ఉన్నట్టు, చేతులు ఉన్నట్టు, ముక్కు ఉన్నట్టు, చెవులు ఉన్నట్టు భాగం కాదు వాడు. అది ఉన్నాడు, లేడంటే ఉన్నాడు, ఉన్నాడంటే మీ శరీరంలో భాగం కాదు. మీ శరీరంలో ఒక భాగం కాబట్టి వాడు లేడని అనుకోవద్దు. అది గురువు దగ్గర మీరు నేర్చుకున్నారు. ఈ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. భగవంతుడు ఉన్నాడు, కానీ మీ శరీరంలో మటుకి మీ హృదయంలో మీ శరీరంలో భాగం కాదు. కానీ ఉన్నాడే, లేడంటే ఉన్నాడు, లేడంటే వాడు ఉన్నాడు. అంటే మీరు అంతర్యామిగా ఉన్నాడు, సర్వసాక్షి, సర్వశక్తివంతుడు, సర్వవ్యాపకుడు, సర్వవ్యాపకుడు అంతర్యామిగా ఉన్నాడు. ఆ దేహాలని ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు, ఆ దేహాలని ప్రారంభమును అనుసరించి ఆడిస్తున్నాడు. వాడు ముద్దబ్బాయిగా లేడు, వాడు పని చేస్తున్నాడు. మీరు మీకు తెలియనంత వేగంగా పని చేస్తున్నాడు. వాడికి తాంతాం అక్కర్లేదు, అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ఏం చేయదు. వాడికి ద్వితీయం లేదు, ద్వితీయం ఉన్నవాడికి గొప్పలు కావాలి, కానీ ద్వితీయం లేని వాడికి గొప్పలు అక్కర్లేదు. వాడు పని చేస్తున్నాడు, నిశ్శబ్దంగా చేస్తున్నాడు, నిశ్చితంగా చేస్తున్నాడు. మీ నేత్రాలకు అందరంత వేగంగా పని చేస్తున్నాడు. మీ కళ్ళకు కనపట్టలేదు కాబట్టి లేదనుకుంటున్నారు. ఉన్నవాడు ఏదో ఉన్నాడు, ఆ ఉన్నదేదో లేదనుకుంటున్నారు. మీరు లేనిదేదో ఉందనుకుంటున్నారు. ఆ తిరకాసు పోయే వరకు మీకు ఆత్మజ్ఞానం కలగదు. అంటే జపం నిరంతరం చెయ్యి. ఆల్వేజ్ రిమెంబర్, మనం పెద్ద కాపాడంలో చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? మనస్సుతోటి ఎప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉండాలి. ఆల్వేజ్ రిమెంబర్ భగవాన్. ఎప్పుడు మనస్సుని భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. చేతులతోటి సత్కర్మ చేయాలి. చేతులతోటి ఆ సత్కర్మ కూడా అగౌరవంగా చేస్తే, ప్రీతి లేకుండా చేస్తే, భక్తి లేకుండా చేస్తే, నువ్వు సత్కర్మ అనుకున్నా దేవుడు చేసుకునే మటుకు అది సత్కర్మ కాదు, నీకు మార్కులు పడ. ఇక్కడ అచ్చిపండిపోతుంది, అక్కడ సొన్న వస్తుంది దేవుడి దృష్టి. అయితే నువ్వు చేసేది ప్రీతిగా చెయ్యాలి, భక్తిగా చెయ్యాలి, విశ్వాసంగా చెయ్యాలి, మర్యాదగా చెయ్యాలి. తీరా వారికి అచ్చిపండి ఇస్తావు, తీసుకుంటారో తీసుకోరేదో అని అనుమానంగా చెయ్యాలి. మన వారికి అచ్చిపండి ఇస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో అంటే వాడి అది తీసుకుంటారో తీసుకోలేదు అని అనుమానంతో చెయ్యాలి. అలా చేస్తేనే నీకు ఆ స్టేటస్ కలుగుతుంది. ఏ స్టేటస్? ఆ స్పిరిచువల్ స్టేటస్ నీకు కలుగుతుంది. అంచేత నీకు రాలిపోతాయి. ఈ నామబుద్ధి నిరంతరము పరమేశ్వరు మనస్సుతోటి పరమేశ్వరుని స్మరించటం, చేతులతోటి సత్కర్మ చేయటం, ఆ సత్కర్మ కూడా ప్రీతిగా చేయటం, భక్తిగా చేయటం, నీకు తోచినట్టు చేయటం కాదు, శాస్త్రంలో చెప్పినట్టుగా చేయటం. నీకు ఎలా తోస్తే, నీ అహంకారానికి ఎలా తోస్తే అలా చేయటం కాదు, శాస్త్ర రీతిగా శాస్త్ర ధర్మంగా చేయటం. ఓ అర్జున, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని పనిచేయి. ఈ శాస్త్రం ఇది వద్దని చెబితే నీ మనసుకు ఇష్టమైనది మానేయమని చెప్పాడు అర్జునుడితో. శాస్త్రం ఈ పనికి పనికిరా, ఈ పని పనికిరాదని శాస్త్రం చెప్తే నీ మనసుకు ఇష్టమైన ఆ పని వదిలేయి. ఎందుకంటే దానివల్ల భవిష్యత్తులో వచ్చే చెడ్డలు నీకు తెలియవు అని చెప్పి శాస్త్రం వద్దని చెప్పిన మానే పని మానే చేయమని పని చేయి చెయ్యి. మధ్యని తీసుకొచ్చి ఈ కృష్ణాల దీపం పెట్టద్దు అన్నాడు. కృష్ణాల దీపం అంటే నీ మనస్సు. మధ్యని తీసుకొచ్చి నీ దీపాలు, నీ కృష్ణాల దీపాలు పెట్టకండి. నీ చిన్న చిన్న తెలకాయలు, నీ చిన్న చిన్న తెలకాయలు అక్కడ పెట్టకండి. భగవంతుడు చెప్పినటువంటి శబ్దం దేవుడై ఉన్నది, భగవంతుడై ఉన్నది. భగవంతుడు ఇది చేయొచ్చండి, అది చేయండి. ఇది వద్దంటే మానేయండి, అలా చేస్తే వద్దని పని చేస్తే ఎప్పటికైనా మీకు మీరైతే దుఃఖం. అంటే భగవంతుడు చెప్పినట్టు నడుచుకుంటే భగవంతుని మీరు పొందుతారు, భగవంతుని స్వరూపాన్ని పొందుతారు. ఇక్కడ జపం అంటే నీకు జపం చేయగా చేయగా మీకు జపం చేయగా చేయగా మీకు అర్థమవుతుందా? జపం చేయగా చేయగా మీకు జానస్థితి వచ్చేస్తుంది. జానస్థితి వచ్చాక సమాధి స్థితి వచ్చేస్తుంది. జపం చేయగా చేయగా నీకేమవుతుందంటే రూపబుద్ధి నామబుద్ధి తగ్గిపడుతుంది, నామరూపాల నుంచి బయటకు వచ్చేస్తారు. ఎప్పుడు మీకు జపం చేయగా చేయగా మీకు జానస్థితి కలుగుతుంది. జానస్థితి కలిగాక మీకు సమాధి స్థితి కలుగుతుంది. ఆ సమాధి స్థితిలో కానీ ఉన్న వస్తువు ఉన్నట్టు గోచరం. రామకృష్ణ పరమహంస గారు ఒకసారి బట్టలు లేకుండా కూర్చున్నారు ఆయన ఇంట్లో. ఆయన దక్షిణేశ్వరంలో ఆయన కుటీరంలో ఒకసారి అసలు ఏమి లేకుండా బట్టలు లేకుండా కూర్చున్నారు ఒకసారి. ఇప్పుడైనా ఎప్పుడే రోజు కాదు ఇప్పుడే. ఈ జనవరిలో ఆ నేకెడ్ బాడీని చూడకుండా ఆ నేకెడ్ బాడీని చూడలేక ఇలా కూర్చున్నాడంటే అలా కూర్చున్నాడంటే వెళ్ళిపోయేవారు. ఆయన కూడా నీకు ఇష్టం లాగా వెళ్ళిపోండి, డోంట్ మేక్ నాయిస్, డోంట్ మేక్ ఫస్ అలర్ట్ చేయకుండా అనేవాడు. మీరు నన్ను చూడటం ఇష్టం లాగా వెళ్ళిపోండి మీరు, అంతేకాని డోంట్ మేక్ నాయిస్, డోంట్ మేక్ ఫస్. మీకు నమస్కారం కూడా పెట్టే ఇష్టం లాగే నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోండి. ఈ అల్లరేంటి? ఒకసారి నేకెడ్ గా కూర్చున్నవాడు, ఆ నేకెడ్ గా కూర్చున్నప్పుడు ఒక సంవత్సరం పిల్లవాడి కింద ఉండేవాడు. ఒకసారి రామకృష్ణుడు నేకెడ్ గా కూర్చున్నవాడు, ఆ నేకెడ్ గా కూర్చున్నప్పుడు సంవత్సరం పిల్లవాడు, ఆరు నెలల పిల్లవాడు ఎలా ఉంటాడో అలా ఉండేవాడు. ఇది చూసేవాళ్ళకి సిగ్గేసేది. సిగ్గేస్తే పొండి రామకృష్ణుడు, సిగ్గేస్తే పొండి. మీకు నమస్కారం కూడా పెట్టడం ఇష్టం అది పెట్టకుండా వెళ్ళిపోండి, కానీ అల్లరి చేయకండి. డోంట్ మేక్ నాయిస్, డోంట్ మేక్ ఫస్. ఎంత నిశ్శబ్దంగా వచ్చారో అంత నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోండి. ఇక్కడేం తోకలు తగిలించుకుని ఇప్పుడు కోచుడికి సహజంగా తోకలు ఉంటాయి, మనకి సహజంగా తోకలు లేవు కాబట్టి తోకలు తగిలించుకుంటున్నాం. అది ఏదో తోక ఉండాలి కదా. మనకి జ్ఞానం కాదు, కావాల్సిన తోకలు. అంటే నువ్వు జపం చేయగా చేయగా మనస్సు నశిస్తుంది. అంటే జపం కూడా తలంపే. జపం చేయగా 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 జపి నశిస్తాడు, జపం చేసేవాడు నశిస్తాడు. జపం చేసేవాడు ఎప్పుడైతే నశించాడో నీ హృదయంలో నిజంలో నువ్వు స్థిరపడతావు. వృత్తి స్థలే మనహ స్వస్థత క్రియ. అప్పుడు నీ హృదయంలో నిజంలో నువ్వు స్థిరపడతావు, నీ హృదయంలో నిజంలో నువ్వు స్థిరపడతావు. అప్పుడు నువ్వు ప్రయత్నం, జపం అనేది ఒక ప్రయత్నం. నీ హృదయంలో నిజంలో స్థిరపడే వరకు, స్థిరపడ్డాక నువ్వు జపం చేయక్కర్లేదు, ప్రయత్నం చేయక్కర్లేదు. రోగం తగ్గాక ఇంకా మందులతో పని లేదు. అంటే నీ మనసులో ఎంతకాలం అయితే చాపల్యం ఉంటుందో అంతకాలమే జపము, ధ్యానము, స్మరణ. ఆ చాపల్యం పూర్తిగా తగ్గాక నీ జప ధ్యానములతో పని లేదు, అవసరం లేదు కూడా. అందుకే రమణ మహర్షి గారు ఒక మాట చెప్తూ ఉండేవారు, నీ మనస్సును కదలమంటున్నారు, నీ మనస్సుని మీ మనసును ఆగమంటున్నారు, అది ఆగటం లేదు. నా మనస్సును కదలమంటున్నారు, అది కదలటం లేదు. అంటే ఏంటి? మనస్సు ఎవరికైతే నశించిందో, మనోరాశిని ఎవరికైతే అయిందో, వాడికి చూడటానికి ఏమి లేదు, వినటానికి ఏమి లేదు, వాడికి నేర్చుకోవడానికి ఏమి లేదు. చూడటానికి ఏమీ లేదు, వినటానికి ఏమీ లేదు, చూడటానికి ఏమీ లేదు, వినటానికి ఏమీ లేదు, ఏమండి మాట్లాడటానికి ఏమీ లేదు. కానీ ఏమి లేకపోయినా పర్లేదు, వాడికి ఆత్మజ్ఞానం కలిగాక వాడికి వినటానికి ఏమి లేకపోయినా పర్లేదు, చూడటానికి ఏమి లేకపోయినా పర్లేదు. అంతకు ముందు చూసిన విషయాలు, అంతకు ముందు విన్న విషయాలు రోత పడతాయని చెప్తాడు భగవద్గీతలో. రోత, అంతకుముందు ఆశ్చర్యం ఏదో చూసొస్తున్నాం కదా మనం, ఎక్కడికి వెళ్ళి ఏదో చూసొస్తున్నాం, ఏదో వింటున్నాం, ఏదో వింటున్నావు, ఏదో చూసి వస్తున్నావు. నీకు ఆత్మజ్ఞానం కలిగాక సత్య సాక్షాత్కారం కలిగాక నువ్వు పూర్వం చూసిన విషయాల మీద, పూర్వం విన్న విషయాల మీద రోత పడుతుంది అన్నాడు గీతను. ఇవన్నీ మనకు అబద్దాల కింద అనిపిస్తాయి, ఇంచేత అనుభవం లేదు. వస్తువు ఎక్కడుంది? మన ఇంద్రియాలకు కనపడదు, మన బుద్ధికి గోచరించదు, కానీ లేదనుకుంటున్నాం. ఉంది ఇక్కడ, మన ఇంద్రియాలకి కనపడదు, బుద్ధికి గోచరించదు, అంచేది ఉన్నా కానీ లేదనుకుంటున్నాం. మన ఇంద్రియాలకి అది కనపడదు కాబట్టి లేదనుకుంటున్నాం, కానీ ఉంది అక్కడ, అది బుద్ధికి అందదు, అందదు కాబట్టి లేదనుకుంటున్నాం. ఇంకేది మన ఇంద్రియాలకు కానీ మన బుద్ధికి కానీ పరమేశ్వరుడు ఒక విషయం కాదు, ఒక ఆబ్జెక్ట్ కాదు. అటు ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ ఎవడు? భగవంతుడు. అయితే నువ్వు జపం చేయగా చేయగా శ్రద్ధగా కనుక చేస్తే, నువ్వు చేసే పూజ, నువ్వు చేసే జపము, నువ్వు చేసే ధ్యానము, ఆ చేసి శ్రద్ధగా చేస్తే నీ హృదయంలో ఉన్న నిజంలో మరో నాశనం అవుతుంది. నీ హృదయంలో నిజంలో నువ్వు స్థిరపడతావు. అప్పుడు స్థిరపడ్డాక మటుకి నువ్వు సాధన చేయక్కర్లేదు, ప్రయత్నంతో సంబంధం లేదు. అంచేది మీరు జపం చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని మీరు జపం చేస్తున్నారనుకోండి, ఆ నామం ఉడికి అక్షరాలు అనుకోకండి, ఆ నామం దేవుడే అనుకుని చెయ్యండి. అప్పుడు మీరు అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అయ్యి ఆ నామంలో అక్షరాలు ఉంటాయి కదా, ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ అక్షరాలు అనుకోవద్దు. పేరు గలవాడికి పేరుకి మధ్య భేదము లేదు. ఇప్పుడు ఈ పార్వతి ఉంది, పార్వతికి ఆ పేరు ఎందుకు వచ్చింది? పర్వతరాజు కుమార్తె పార్వతి. పార్వతి ఎవరు? పర్వతరాజు కుమార్తె. ఎవరు కుమార్తె? పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అని పేరు వచ్చింది. అలాగే సీతమును వైదేహి అంటారు. సీతమ్ముడు ఏమంటారు? వైదేహి అంటారు. అంటే ఆ సీతమ్మ తండ్రి పేరు జనక మహారాజు. సీతమ్మ తండ్రి పేరు జనక. వాడికి విదేహుడని పేరు. వాడు దేహం ఉన్నా దేహం లేని వాడు తెలుసు. జనక మహారాజు ఎటువంటి వాడు అన్నాడు? దేహం ఉన్నా దేహం విదేహుడు, దేహం ఉన్నా దేహం. అంటే వాడి పేరు కూతురికి వచ్చింది వైదేహి. తులసిదాసి గారు ఇటువంటి మాటలు విన్నాక చచ్చిపోవటం మంచిది అనిపిస్తుంది. బతకక్కర్లేదు, ఇటువంటి ఒక్క వాక్యాన్ని చచ్చిపోయినా పర్లేదు. మనం ఇటువంటి వాక్యాలు ఒక మంచి వాక్యాన్ని చచ్చిపోయినా పర్లేదు. వచ్చిన నష్టం ఏంటి? మీరు చచ్చిపోతే వెనకాల తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రోజు తినే కాఫీ, రోజు తినను రోజు కాఫీ. తులసీదాస్ గారు అన్నారు, రామాయణ రాశారు తులసి రామాయణ, వాళ్ళకి ఆ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయో చూడండి. ఇది మాటలు ఎక్కడికి మోసుకెళ్ళకండి. తులసీదాస్ గారు అన్నారు, తులసి రామాయణ రాసి ఒకటి సీతమ్మ, రెండు రామచంద్రమూర్తి. ఒకటి సీతమ్మ, రామచంద్రమూర్తి. ఈ సీతమ్మ మీద, రామచంద్రమూర్తి మీద గౌరవం లేని వాళ్ళు మీ బంధువులైనా స్నేహితులైనా శుభ్రంగా వదిలేయండి అని చెప్పారు. వాళ్ళు మీకు బంధువులు అవ్వచ్చు, స్నేహితులు వాళ్ళు వదిలేయండి అని చెప్పాడు తులసీదాసు. ఈ సీతమ్మ మీద, రామచంద్రమూర్తి మీద ఇష్టం లేని వాళ్ళు ఒకవేళ మీ బంధువులు ఉంటే ఆ బంధువులు వదిలేయండి. స్నేహితులైనా సరే ఆ బంధుత్వాలు స్నేహాలు వదులుకోని అవసరం అయితే కానీ సీతారాముని విడిచిపెట్టకుండా. అవసరమైతే బంధుత్వాలు వదులుకోండి, కానీ భగవంతుని వదులుకోకండి. అమ్మవారిని వదిలిపోకండి. ఈ సీతమ్మ మీద, రామచంద్రమూర్తి మీద భక్తి లేని వాళ్ళు, ప్రేమ లేని వాళ్ళు, మీ బంధువులు ఎవరైనా ఉంటే, మీ స్నేహితులు ఎవరిని ఉంటే శుభ్రంగా వదిలేయని నేను చెప్పాడు తులసిదాస్ గారు. ఇప్పుడు భగవద్గీతలు ఏమని చెప్పాడంటే, మనిషిని పీడించి కామక్రోధాలని, కామం ఒక దోషం అంటే కోరిక, కోరిక ఒక దోషం, కోపం ఒక దోషం. కోరిక ఒకటే కాదు, కోరిక ఎంత దోషమో కోపం కూడా అంతే దోషం. భగవద్గీత తులసీదాస్ గారు ఏమన్నారంటే, ఈ రెండు దోషాలు పోవటానికి ఒక రామనామం చాలన్నాడు. మీరు పెద్ద ఒళ్ళంతా బాడి చేసుకోకండి, ఒక రామనామం శ్రద్ధగా రాముడు రూపాన్ని ధ్యానం చేసుకుంటే రాముడి నామం స్మరించుకోండి. ప్రతి మనిషిలోనూ రెండు దోషాలు ఉన్నాయి, ఒకటి కోరిక, రెండు కోపం. అదొక దోషం, ఇదొక దోషం. ఈ రెండు దోషాలను బట్టి ఇంకో 100 దోషాలు రావచ్చు, అది వేరే విషయం. కానీ ఈ రెండు దోషాలు, ఒక రామనామ స్మరణ చాలు, ఈ రెండు దోషాలు పోతాయి. ఎక్కడైతే రాముడు ఉన్నాడో ఆడు కోరిక అనే దోషం తగ్గిపోతుంది, కోపం అనే దోషం తగ్గిపోతుంది. వెరీ దేర్ ఇస్ రామ, దెర్ ఇస్ నో కామ, దెర్ ఇస్ నో డిజైర్. వెరీ దేర్ ఇస్ రామ, దెర్ ఇస్ నో యాంగర్. వెరీ దేర్ ఇస్ రామ, దెర్ ఇస్ నో లస్ట్. ఏది జరిగింది రామ, జరిగిన లస్ట్, జరిగిన డిజైర్. ఏది జరిగింది రామ, జరిగిన యాంగర్. కృష్ణుడు చాలా సాధనం చెప్పాడు, అంత ఘోరం వెళ్ళక్కర్లేదు. ఒక రాముడు, ఒక రాముడు నామం, రాముడు రూపాన్ని ధ్యానం చేసుకుంటూ రామనామాన్ని స్మరించుకుంటూ అంటే ఈ రెండు దోషాలు పోతాయని తులసీదాస్ గారు చెప్పారు. ఆ రెండే మిమ్మల్ని బంధించి, ఈ రెండు దోషాలు కలిపి ఇంకో 100 దోషాలను మోసుకొస్తున్నాయి. అది మెయిన్ దోషాలు ఇవి. సీతారాముడి మీద ఇష్టం లేని వాళ్ళు, మీ బంధువులు ఎందుకాడు వదిలేయి, నన్ను వదిలేయని చెప్పాడు. ఎక్కడ కనిపిస్తే మీరు బాగున్నారా, మీరు బాగున్నారా అనుకోవచ్చు, మనసులో వాళ్ళు మొయ్యొద్దని చెప్పాడు. ఎక్కడ దారిలో కనిపించాలనుకున్న చూస్తాం ఉడికి, మీరు బాగున్నారా, మీరు బాగున్నారా మర్యాదకు అనుకోవచ్చు, మాట్లాడొద్దని కాదు, మనసులో మొయ్యొద్దే వాళ్ళు వదిలేయని చెప్పాడు. స్నేహితులైనా సరే, మీ బంధువులైనా సరే. అలా మీరా, అలా వదిలేసిన స్త్రీ మీరాబాయి, అలా వదిలేసింది మీరాబాయి. అది చాలా కష్టం నోటితో చెప్పుకున్నంత తేలిక కాదండి. సీతారాముల మీద గౌరవం లేనివాడు, మీ బంధువు ఉన్నాడనుకుని వదిలేండి ఆ బంధువుని, స్నేహితుడు ఉన్నాడనుకుని ఆ స్నేహితుని కూడా వదిలేయండి, స్పష్టంగా క్లారిటీతో చెప్పాడు తులసీదాస్ గారు. వాడి భక్తిని ఎంత దూరం తీసుకెళ్లారో చూడండి. అంటే మనం బాగుపడటం వాళ్ళకి ముఖ్యం. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, మనం బాగు, మనం పవిత్రులు అవటం వాళ్ళకి ముఖ్యం, మనం బాగుపడటం వాళ్ళకి ముఖ్యం. ఇంకో రెండోది లేదు వాళ్ళకి, ఈ లోకాలకు సంబంధించిన ఆ లౌకికత్వం తెలియదు వాళ్ళకి. అసలు అలా కపటం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మనం భవిష్యత్తులో డబ్బు లేకుంటే బతకగలం, కానీ చదువు లేకపోతే బతకగలం, కానీ వ్యవహార జ్ఞానం లేకపోతే మటుకు ఇంకా ప్రపంచంలో బతకలేము మనం. డబ్బు లేకపోతే బతకవచ్చు, చదువు లేకపోయినా బతక, వ్యవహార జ్ఞానం కనుక మనకు లేకపోతే రాబోయే రోజుల్లో అడిగిన బతకలేడు. డబ్బున్నా బతకలేడు, చదువున్నా బతకలేడు. యశారాముడు ప్రేమదేని వాడు కపటయి ఉంటాడు. వాడు అంచేది నువ్వు ఓం నమో భగవతే వాసుదేవ అంటున్నా అనుకో, ఈ వాసుదేవుడు గారు కృష్ణుడు గారు అలా అనుకోద్దు. మీరు ఏ నామానైతే చేస్తున్నారో ఆ నామం దేవుడే. ఆ విశ్వాసం చెడు మీరు చేస్తే దేవుడు మీకు వ్యక్తం అవుతాడు. తర్వాత ఇంకోటి, మీకు దేవుడి చెడు మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఆ ధ్యాన బలం వల్ల దేవుడి చెడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో అలా దేవుడి చెడు మాట్లాడచ్చు. ఒక దేవుడితోటి మీకు మాట్లాడాలనుకోండి, ఇది ఆ 10 నిమిషాలైనా రూపం ధరించి మీ దగ్గరికి వస్తాడు. రూపం అప్పుడు ధరించగలడు, రూపాలను తీసేసుకోగలడు, రూపాలను ధరించగలడు. ఒకవేళ దేవుడితో మాట్లాడాలని కోరుకుందనుకోండి, మీ స్నేహితులతో మాట్లాడినట్టే అవసరం. దేవుడు మీ ఒక్కడి కోసం రూపం ధరించి వస్తాడు. అలా కాళీమాత మానవ శరీరం ధరించి వచ్చింది రామకృష్ణుడి కోసం. దేవుడికి రూపం ఉంది, రూపం లేదు. రూపం లేకుండా ఉండగలడు, రూపంతో ఉండగలడు. దేవుడు రూపం లేనివాడని చెప్పడానికి లేదు. అవసరమైతే మన కోసం రూపం ధరించి వస్తాడు. అయితే రూపం ధరించి వచ్చినప్పుడు కూడా తాను రూపం మార్చుడు కాదని తెలుస్తా ఉంటాడు. ఇక ముచ్చట కోసం మంత్రుడు మనకు ఆయనతో మాట్లాడాలనుకుని ఆ ముచ్చట కోసం దేహం ధరించి వస్తాడు. ఆ ముచ్చట తీయలేక శరీరం తీసేసుకుంటాడు. అంటే మీతో 10 నిమిషాలు మాట్లాడటం కోసం, మీ భక్తిని సాటిస్ఫై చేయడం కోసం ఇప్పటికే 10 నిమిషాలు దేహం ధరించి వస్తాడు. తర్వాత దేహాన్ని తీసేసుకుంటాడు. ఆయన కల్పించుకున్న దేహం మళ్ళీ ఆయనే తీసేసుకుంటాడు. అయితే మీ బంధువులతోటి మీ స్నేహితులతో ఎలా మాట్లాడుతున్నారు అలా దేవుడితో కూడా మాట్లాడచ్చు. ఎప్పుడు మీకు ధ్యాన బలం ఉన్నప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు సజీవంగా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు అంత సజీవంగా కూడా తీసుకొడతాడు, మాట్లాడచ్చు. అయితే నామం చేసేటప్పుడు మీరు నామం వేరు దేవుడు వేరనుకుని చేయకూడదు. ఈ నామమే దేవుడు, రెండాటికి భేదం చూపించొద్దు. ఆ రెండాటిని అది భేదం లేకుండా మీరు చేస్తున్న నామే దేవుడితో సమానం. మీరు చేస్తున్న నామమే కేశవుడు, అచ్యుత అనంత కేశవ. అచ్యుత అనంత మాధవ కేశవ. అచ్యుత అనంత మాధవ కేశవ. ఏది చేసినా ఆ దేవుడికి మీరు నోరుతో అనుకునే నామానికి తేడా చూడకండి. దేవుడు అనుకునే చెయ్యండి, అప్పుడు మీరు కోరుకున్న ఫలితం వస్తుంది. అది భౌతికం అవచ్చు, ఆధ్యాత్మికం అవచ్చు. అప్పుడు మీ ఫలితం దేవుడికి దేవుడి పేరుకి తేడా చూడకూడదు. అలా తేడా చూస్తే మీకు ఫలితం సరిగ్గా రాదు. అలా తేడా చూడకుండా చేస్తే అది భౌతికమైనదైనా ఆధ్యాత్మికమైనదని మీరు పొందింది మీరు పొందుతారు. అది ఇక్కడ చెప్పింది. అంటే మీరు తపస్సు చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, జపం చేయొచ్చు. ఏది చేసినా గురువు పాదాల మీద భక్తి లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. గురువు అంటే ఎవరు? ఈశ్వరుడే గురు రూపంలో ఉన్నవాడు. ఆవిడ ఈశ్వరుడు మనకు కళ్ళ కనిపిస్తున్న గురువు అంటే కనిపిస్తున్న దేవుడు. శిరిడి సాయిబాబా అంటే మన శ్రీ సమర్థ సద్గురువు అంటారు ఆయన. ఏమంటారు? సమర్థ సద్గురువు. శిరిడి సాయిబాబా ఏమంటారు అంటే సమర్థ సద్గురువు. ఆయన దేవుడు గురు రూపంలో కనిపిస్తున్నాడు. దేవుడు గురు రూపంలో కనిపిస్తున్నాడు. అంటే గురి యొక్క పాదాలను మీరు ఆశ్రయించిన మీకు శాస్త్రజ్ఞానం లేదనుకోండి, అనుకోండి మీకు అధ్యయనం లేదనుకోండి, గురువు యొక్క పాదాలను మీకు తెలివితేటలున్నా లేకపోయినా గురువు యొక్క పాదాలను ఆశ్రయించిన గురువు ఎవడైనాడు? ఆత్మయ ఉన్నాడు. గురువు ఎవడైనాడు? ఆత్మయ ఉన్నాడు. మీరు గురువు యొక్క పాదాలని ఆశ్రయిస్తే మీకు ఆత్మజ్ఞానంతో అనుగ్రహిస్తాడు వాడు గురువు. గురువు అంటే ఎవడు? శరీరం కాదు. గురువు అంటే ఎవడు? ఆత్మ. గురువు అంటే ఇప్పుడు షిరిడి సాయిబాబా గారు శరీరంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడే నామం ఎక్కువ వ్యాప్తి అయిపోయింది. శరీరంలో ఉన్నప్పుడు ఇంత వ్యాప్తి లేదు. షిరిడి సాయిబాబా గారు శరీరం విడిచిపెట్టేశాక ఇప్పుడు ఆయన నామం ఎక్కువ వ్యాప్తి అయింది. తర్వాత షిరిడీ సాయిబాబా గారి వల్ల మాకు ఈ ఉపకారాలు జరుగుతున్నాయి. ఆ శరీరం చేస్తుందా? ఆ శరీరం చేయట్లేదు. అక్కడున్న ఔన్నత్యం, అక్కడున్న జ్ఞానం, అక్కడున్న వైభవం, షిరిడీ సాయిబాబా శరీరం చేస్తుందా? శరీరం చేయటం లేదు. శరీరం కాదు అక్కడ చెప్పి, అక్కడున్న జ్ఞానం, అక్కడ ఉన్న వైభవం, అదే రమణ మహర్షి గారు చెప్పారు. శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని అనుగ్రహించదు. ఏదైతే మిమ్మల్ని ఇప్పుడు అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. గురువు అంటే ఎవరు? జ్ఞానం. గురువు అంటే ఎవరు? భగవంతుడు. గురువు అంటే ఎవరు? చైతన్యం. గురువు అంటే ఎవరు? బ్రహ్మము. అంటే ఈశ్వరుడు, ఈశ్వరుని ప్రార్థించగా 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 ఈశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడు. మనంతట మనం వెళ్ళి లాక్కోవాలి మనం. ఆ గురువు దగ్గరికి నాకు గురువు అంటే ప్రేమ కలగాలి, ప్రేమ కలగాలంటే కలగదు. ఆయనకి మన ఆ గురువు పట్ల మనకి ప్రేమ ఆయన కలగజేయాలి. ఆయన ఒళ్ళోకి మనల్ని, ఆయన ఒళ్ళో కూర్చోవాలంటే కూర్చోనివ్వడం, ఆయన ఒళ్ళోకి ఆయన మనల్ని తీసుకోవాలి. మన గురువు ఒళ్ళో కూర్చోవాలంటే కూర్చోనివ్వడం, ఆయన ఒళ్ళోకి మనల్ని ఆయనే తీసుకోవాలి. మనం గురువు ఒళ్ళో కూర్చోవాలంటే కూర్చోనివ్వడం, ఆ గురువు గురువు యొక్క ఒళ్ళో కూర్చోవడానికి కూడా ఆయన దయ లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా, ఆయన ప్రేమ లేకుండా, ఆయన మన ఆయన కంపాషన్ లేకుండా, ఆయన మెర్సీ లేకుండా ఆయన ఒళ్ళో మనం కూర్చోలేము. మనం ఏం కాదు, ఆయన తెలియచేట్లంటే మనకున్న తెలియచేట్లంటే అదే చరణ్ గారు చెప్తా ఉంటారు కదా, రమణ మహర్షి అవతార పురుషుడు అవ్వచ్చు కాకపోవచ్చు, ఆ గోళ నాకే. భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన నాకు ఆనంద సముద్రం, శాంతి సముద్రం, నీకు అర్థమవుతుంది. ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా నాకు ఏది వస్తుందో అది నాకు కావాలి. బ్రాహ్మల క్షత్రియులా కాముట్లా లేదా కుమారస్వామి అవతారం లేదా అవతారం కాదా, జ్ఞాన అజ్ఞాన ఆగడం నాకెందుకు? ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా నేను ఏది పొందుతున్నానో అది నాకు కావాలి. భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన దగ్గర నుంచి ఆయన నాకు ఆనంద సముద్రం, కాంతి సముద్రం, శాంతి సముద్రం, ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా నాకు ఏది వస్తుందో అది నాకు కావాలి. కానీ ఆయన జ్ఞానం అయితే ఎవరికి కావాలి, అవ్వకపోతే ఎవరికి కావాలి, ఆయన అవతార పురుషుడు అయితే ఎవరికి కావాలి, అవ్వకపోతే ఎవరికి కావాలి, ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా నేను ఏది పొందుతున్నాను అది నాకు కావాల్సింది. సూర్యుని కొంతమంది సూర్యుడు నారాయణుడు అంటారు, అంటే దేవుడు దేవుడు అంటారు. కొంతమంది గోడ ఉంటారు, సైంటిస్టులు అందరూ గోడ ఉంటారు. ఏమంటారు సైంటిస్టులు అందరూ? నారాయణుడు నారాయణ స్వరూపం అంటారు. మరి గోడమే నారాయణుడు మనకు వెలుగునిస్తున్నాడు, కాంతినిస్తున్నాడు. ఏదైతే గోడమైనా పర్లేదు, నారాయణుడు అయినా పర్లేదు, అది మనకు వెలుగునిస్తున్నాడు, కాంతినిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఆరోగ్య ప్రదాత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మనకు పని చేసుకునే శక్తిని ఇస్తున్నాడు. ఆయన గోడమైతే ఏంటి, నారాయణుడు అయితే ఏంటి? సూర్యుడు కాంతి దాత, సూర్యుడు గురువు శాంతి దాత. సూర్యుడు ఏమి ఇస్తున్నాడు మనకి? కాంతిని ప్రసాదిస్తున్నాడు. కాని వాడి శాంతిని ప్రసాదించడు, వాడి కాంతి దాత. గురువు ఎవడు? శాంతి దాత. శరీరానికి వెలుతురు ఎంత అవసరమో మనసుకి శాంతి కూడా అంతే అవసరం. మనం పని చేసుకోవడానికి వెలుతురు ఎంత ముఖ్యమో మన మనస్సుకి శాంతి కూడా అంతే అవసరం. మన దేహానికి అన్నం ఎంత అవసరమో మన మనస్సుకి శాంతి కూడా అంతే అవసరం. అంటే గురువు దగ్గర అంటే నువ్వు గురువు పాదాలైందు నీకు భక్తి కలిగినా, గురువు ఎందు పాదాలైంది నీకు భక్తి కలిగినా, దేహాభిమానం తగ్గుతుంది, జ్ఞానోదయం అవుతుంది నీకు గురువు పాదాల వల్ల. నీకు అనుగ్రహ గురువు అనుగ్రహిస్తాడు. గురువు అంటే ఆత్మై ఉన్నాడు, శరీరం కాదు. అనుగ్రహించే శరీరం కాదు, అనుగ్రహించేది ఆత్మ. శరీరం లేకపోయినా శరీరం ఉన్నా అక్కడ సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు గురువుకి. అంచేత నువ్వు ఈ గురువు యొక్క ప్రేరణ వల్లే నువ్వు నేను నేను అని అంటున్నావు, నువ్వు నేను నేను అని అంటున్నావు. ఆ నేను అనేది ఒక తలంపు, ఆ నేనది ఒక తలంపు. ఆ తలంపు యొక్క మూలాన్ని వెతికే శక్తినిచ్చి నీకు ఆ మూలంలోకి తీసుకెళ్లేది కూడా గురువు అనుగ్రహమే. అంటే విచారణని విచారణ చేసే అనుగ్రహం నీకు కలగజేసి నీ చేత విచారణ చేయించి ఆ మూల తలంపులోకి ఆ మూల తలంపు మూలంలోకి తీసుకెళ్లేది కూడా గురువు అనుగ్రహమే. మీరు చేస్తున్నావు చేస్తున్నావు అనుకుంటారు, మీ చేత చేయించేది గురువు. మా గురువు జ్ఞాపకం వస్తున్నాడు అనుకుంటారు, మీకు జ్ఞాపకం వచ్చే జ్ఞాపకం మీకు వచ్చేలా చేసేవాడు గురువు. మా గురువు జ్ఞాపకం వస్తున్నాడు మీరు అనుకుంటారు, ఆ జ్ఞాపకం మీరు తెలియచేట వల్ల రావటం లేదు, మీకు జ్ఞాపకం వచ్చేలా చేసేవాడు గురువు. మీకు అర్థమవుతుందా? అయితే మీకు ఆ విచారణ చేసే శక్తి ఇచ్చేవాడు ఎవడు? గురువు. ఆ మూల తలంపు మూలంలోకి నెట్టేవాడు ఎవడు? ఆ గురువు. ఇదంతా గురువు యొక్క అనుగ్రహమే. ఇవన్నీ ద్వంద్వాలు, ఇవి లాభాలు, ఈ లాభాలు నష్టాలు, గౌరవాలు అగౌరవాలు, ఈ జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు, ఈ అదృష్టాలు, ఈ దురదృష్టాలు. మీకు అర్థమవుతుందా? కొంతమంది అంటా ఉంటారు ఈ మధ్య మమ్మల్ని దురదృష్టం వెంటాడుతుందని, కొంతమంది ఈ మధ్య మా పని చాలా బాగుంది అంటున్నారు, రేలు చెల్లెలు అది కలిసి వచ్చిందండి మాకు బాగానే ఉంది ఈ మధ్య అంటారు. ఏదో కొంతమంది మాకు అదృష్టం అదృష్టం, కొంతమంది కొంతమంది అదృష్టం, కొంతమంది అదృష్టం వెంటాడుతూ ఉంటుంది, కొంతమంది దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? కొంతమందికి లాభం, కొంతమందికి నష్టం, కొంతమందికి గౌరవం, కొంతమంది అగౌరవం, ఇవన్నీ ద్వంద్వాలు. ఇవన్నీ మనస్సు ఎంత నిజము, అహంకారం ఎంత నిజము, వ్యక్తి భావన ఎంత నిజము, ఈ అదృష్టాలు దురదృష్టాలు కూడా అంతే నిజం. నీ అదృష్టాలు నీ దురదృష్టాలు, నీ గౌరవాలు నీ అగౌరవాలు, మీ లాభాలు మీ నష్టాలు, మీ జీవితంలో వచ్చి హెచ్చు తగ్గులు, ఇవన్నీ దేహానికి సంబంధించినవి, మనస్సుకి సంబంధించినవి కానీ అసలు సత్యానికి అసలు భగవంతుడికి ఆ ఉన్న వస్తువుకి ఈ అదృష్టాలకి అదృష్టం దురదృష్టం చైతన్యానికి లేదు, అదృష్టం దురదృష్టం బ్రహ్మముకు లేదు, అదృష్టం దురదృష్టం సావు లేని సత్పదార్థానికి లేదు, ఈ అదృష్టం దురదృష్టం ఈ శవానికి, ఈ శవం నాదని వేలాడే ఆ దొంగరేనికే కానీ అదృష్టాలు దురదృష్టాలు ఆ పరమాత్మకు లేనే లేదు. అది మీరై ఉన్నారు. ఏ వస్తువుకైతే అదృష్టాలు దురదృష్టాలు లేవు, ఏ వస్తువుకైతే లాభ నష్టాలు లేవు, అది మీరై ఉన్నారు. అది మీరై ఉన్నారు సంగతి మీకు తెలియకపోవటం వల్ల అదృష్టం వస్తే ఒక రక, దురదృష్టం వస్తే ఒక రక, లాభం వస్తే ఒక పత్రుని, నష్టం వస్తే ఒక పత్రుని, ఇలా ఊగిసిలాడి గుంజులాడి గుంజులాడి కాలిపోతున్నారు. మాయని అగ్నిలో అవిద్యని అగ్నిలో కాలు బూడిదైపోతున్నారు. గురువు అనుగ్రహం లేకుండా, దేవుడు అనుగ్రహం లేకుండా, సత్కర్మ బలం లేకుండా ఈ మాయని అగ్నిహోత్రంలో కాలు బూడిదైపోతాం. జీవకోటి డివైన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా, ఎవడో అవతార పురుషుడు ఎవరు సద్గురు అనుగ్రహం లేకుండా ఈ మాయని అగ్నిలోంచి మీరు బయటికి రాలేరు. కాలు బూడిదైపోతున్నారు. కొంతమంది దుఃఖం భరించడానికి చచ్చిపోతా ఉంటారు, పాపం శరీరాన్ని చంపేస్తారు. కొంతమంది ఎండ్రిని తాగుతారు, కొంతమంది ఏమో ఉరి తీసుకుంటారు, కొంతమంది ఏమో ఇంకోటి తాగుతారు. ఈ లాభాలు ఈ జ్ఞాపకం పెట్టుకోండి, పరమాత్మకులేవి ఈ లాభాలు ఈ నష్టాలు. మీకు అర్థమవుతుందా? ఈ గౌరవాలు ఈ అగౌరవాలు, మీ జీవితంలో ఏది జరిగినా, మంచి జరిగినా చెడ్డ జరిగినా, మీ దేహానికి ఆ దేహంతో సమదాత్యం పొందే దొంగలేనికి ఆ రెండాటికే కానీ పరమాత్మకి మన గొడవలకి అదృష్టాలకి చైతన్యానికి అదృష్టం లేదు, దురదృష్టం లేదు. చైతన్యానికి పుట్టుక లేదు, చావు లేదు. చైతన్యానికి మంచి చెడ్డ లేదు. ఈ మంచి చెడ్డ అనేది అని మన మనస్సు కల్పించుకునే విషయాలన్నీ కూడా అదృష్టాలు దురదృష్టాలు మన మనలో కల్పించాలి. నీ దేహం ఎంత నిజము, నీ మనసు ఎంత నిజము, నీ చేత చూడబడుతున్న ఈ లోకం ఎంత నిజము, ఈ అదృష్టాలు ఈ దురదృష్టాలు అంతే నిజం. కానీ చైతన్యానికి ఏది ఫార్చ్యూన్ లేదు, మిస్ఫార్చ్యూన్ లేదు, అన్ఫార్చ్యూన్ లేదు. అదృష్టం లేదు, దురదృష్టం లేదు, గౌరవం లేదు, అగౌరవం లేదు, అని ద్వంద్వాలు. ఈ ద్వంద్వాల మధ్యన పడి నలిగిపోతున్నాం. ఆ లాభం వస్తుంటే సిగరెట్ పొగ మన మీద ఊదేస్తారు, దగ్గర కూర్చుంటాను ఇలా కాళ్ళు రెచ్చేస్తారు. నష్టం ఇస్తే ఆనందం పుచ్చుకుని మొక్కలాగా తయారు ఏడుస్తూ ఉంటారు. ఇది జీవకోటి లక్షణాలు. ఇంకా బాగా లాభం వచ్చిన మనిషి పెద్దల్ని గౌరవించాలి, పెద్దల్ని మహాత్ముని గౌరవించాలని బుద్ధి కూడా పోతుంది వాడికి. నేనే దేవుణ్ణి అనుకుంటాడు, చేసిందల్లా కలిసి వస్తుంది అనుకోండి. ఆడు పెద్దల్ని గౌరవించడు, మహర్షిని గౌరవించడు, జేబు నుండి డబ్బు ఉంటే నేనే దేవుణ్ణి అంటాడు. నేనే దేవుణ్ణి అనే పర్లేదు, వాడు కాల్చిన సిగరెట్ పక్క మా మీద బూజేస్తాడు, దగ్గర కూర్చుంటాడు. కపటికి జ్ఞానం ఏంటండి? కపటికి జ్ఞానం ఇంతవరకు సృష్టిలో కపటకి నిష్కపటికి జ్ఞానం వస్తుంది, కానీ కపటకి ఇంతవరకు సృష్టిలో ఎవరికి జ్ఞానం రాదు. ఇప్పుడు ఏదో రామకృష్ణ పరమహంసగా ఓ డబ్బు ఉంది అనుకోండి, మీకు నాకు డబ్బు ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు డబ్బుని బట్టి గౌరవం వచ్చేసింది ఇలా నువ్వు అనుకుంటాంటే పామును చూసి ఎలా పారిపోతావు? అటు తలంపుల నుంచి ముందు పారిపోన్నాడు రామకృష్ణుడు. నీకు అది తలంపులు వస్తాంటే పామును చూసి పారిపోయినట్టు నువ్వు బయటకు పారిపోయటం, లేకపోతే నువ్వు ఏం చేస్తావంటే పిప్పి చేసేస్తాయి. నేను చీకటి శరీరం చచ్చాక నేను చీకటి లోకాలు పంపుతుంది, జీవుడు చీకటి లోకాలు కలుపుతాడు. అది కానీ పాము కనిపించింది అనుకోండి, మా గురువు గారు చెప్తేనే కానీ పాము దగ్గర నుంచి మేము బయటికి వెళ్ళమంటారు, పారిపోతారు. అలా పారిపోమంటాడు, గురువు చెప్పక్కర్లేదు. ఇంకా నాకు బాగా చదువుకున్నాను, నాకు బాగా డబ్బులు ఉన్నాయి, నాకు బాగా గౌరవం ఉంది అని ఇలా ఇటువంటి తలంపులు వస్తాయంటే పారిపోవడం అని చెప్పాడు. పాములు చూసి పారిపోయినట్టు పారిపోండి అని చెప్పాడు. అటువంటి తలంపులు ప్లీజ్ రన్నదే, ప్లీజ్ రన్నదే. ఎవడో గురువు చెప్తాడు అప్పుడు దాని శాస్త్రం చెప్పింది ఆకు చూ పారిపోండి, ప్లీజ్ రన్నదే అన్నాడు రామకృష్ణుడు. ఏం చేసుకుంటాడు గౌరవం? నాకు గౌరవం ఉంది, గౌరవం ఉంది అని ఏదైనా వస్తాడు. కొన్ని గౌరవం ఉంటే 10 మంది వాళ్ళకాట్లో గెలుస్తారు, అంతకంటే వాడికి ఏమి లేదు గౌరవం, ఏ ఉపయోగం లేదు వాడికి. గౌరవం వాడికి వీడికి 10 మంది వాళ్ళకాట్లో ఎక్కువ మంది అడతారంటే వాళ్ళు వాళ్ళకాట్లో వదిలేస్తారు, పిల్లలు ఇంట్లో వదిలేస్తుంది, పశువులు గోళపాకలు వదిలేస్తాయి, డబ్బు ఎలక్కెట్లో వదిలేస్తుంది. పిల్లలు శ్మశానం దాకా రాదు, గుమ్మలు వదిలేస్తుందని చెప్పాడు శాస్త్రంలో. ఈ చుట్టాలు స్నేహితులు వస్తారు, అక్కడ వలకట్లు ఆయన వదిలేస్తారు. ఇంకా అది కూడా ఇల్లు ఏంటి? ధర్మము జ్ఞానము, జీవుడు కూడా వచ్చే ధర్మం విషయంలో జ్ఞానం విషయంలో ఎవడు ఎవడు శ్రద్ధ చేయటమే దీనికి కారణం. మాయంటే ఇదే, అది మీ జీవుడు కూడా సత్యం మీరు చనిపోయాక మీకు కూడా ఏవి వస్తాయి వాటిని సంపాదించాలని బుద్ధి కూడా మీకు కలగటం లేదు. మాయంటే ఇదే, అవిద్య అంటే ఇదే, అజ్ఞానం అంటే ఇదే, ప్రకృతి అంటే ఇదే. ఇది ఇందులో బయటికి రాకుండా మీకు బ్రహ్మజ్ఞానం సాధ్యము కాదు, దేవుడు అనుగ్రహం కూడా మీరు సంపాదించలేరు. అంచేత నువ్వు జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, విచారణ చెయ్యి, నీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఏది ఇష్టమైతే అది చెయ్యి. నీ హృదయంలోని నిజాన్ని ఈ జన్మలో నువ్వు తెలుసుకోగలుగుతావనుకో, ఈ శరీరం శవ అవ్వకముందే, ఈ శరీరం శ్మశానానికి వెళ్ళకముందే నీ హృదయంలో నిజం నువ్వు తెలుసుకోగలుగుతావనుకో, ఎంత అపూర్వంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఉదాత్తంగా ఉంటుంది, ఎంత వండర్ఫుల్ గా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎంత నైస్ట్ గా ఉంటుంది. మీ శరీరం ఏదో రోజు నుంచి వస్తుంది, ఈ తుక్కుని తీసుకొని ఎక్కడో పడేస్తారు. నా శరీరం చచ్చిపోయినప్పుడు రాజమండ్రిలో తగలయ్యి నుంచి చెబుదాం అనుకుంటున్నారు, ఎక్కడో చోట తగలయ్యాలి కదా. నాకు రాజమండ్రి అంటే బాగా ఇష్టం. ఆ రాజమండ్రి ఈ మధ్య కైలాస భూమి ఒకటి పెట్టారు, అది ముందే మనం మాట్లాడుకోవాలి. ముందే మాట్లాడుకుంటే ఫోన్ నెంబర్ చెప్తాడు, వచ్చి శవాన్ని తీసుకెళ్లి అక్కడ తగలేసేస్తారు. 3 రకాల కప్పెట్టుకుంటే కప్పెడతారు, తర్వాత ఏమో లైట్ వెలిగించుకుంటే వెలిగిస్తారు, ఎలక్ట్రికల్ దాంట్లో పెట్టేయమంటే పెట్టేస్తారు, పొలం వేసి తగలేయమంటే తగలేస్తారు. 3 రకాలు వాళ్ళు ఫోన్ నెంబర్ మనకి ఇస్తారు. అయితే నేను చచ్చిపోయాక వాళ్ళు ఫోన్ నెంబర్ తోటి మాట్లాడతాను నాకు కుదరదు. ఎవరితో చెప్పాలి, ఏ రామచంద్ర గారితో చెప్పాలి, ఫోన్ చేసేయండి వాళ్ళు వచ్చి పట్టిపోతారు. ఈ తుక్కుని ఎక్కడ చూడ పడేయాలి కదా. రాజమండ్రిలోనో కాకినాడలోనో అరిణాచల్లోనో ఎక్కడో చోటు తుక్కు పడేయాలి. ఎవడేసి తిరుగుతాడు ఈ తుక్కుని? నేను రామచంద్ర గారితో చెబుదాం అనుకుంటున్నాను, ఎప్పుడైతే పోతే అక్కడ తగలైంది అది, ఎక్కడ గోదావరి పక్కన. నాకు మామూలుగా రాజమండ్రి అంటే ఇష్టం, గోదావరి అఖండ గౌతమి అక్కడ పక్కనే పెట్టారు. మీరు ఎప్పుడు రాజమండ్రి వెళ్తే చూసారండి, కైలాస భూమి అంటారు దాన్ని, దాని పక్కనే కృష్ణ టెంపుల్ కట్టారు. చాలా బ్రహ్మాండమైన టెంపుల్ కట్టారు కృష్ణ టెంపుల్, అరే కృష్ణ వాళ్ళు కట్టారు. దాని పక్కనే రెండు చేర్చి ఉంటాయి కైలాస భూమి. అది ఈ తుక్కుని ఎక్కడ చోట పడేస్తాం. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, ఈ తుక్కుని బయట పడేయకముందే మీ హృదయంలో నిజం మీకు గోచరమైంది అనుకోండి, ఈ శరీరం చనిపోయే శరీరం, ఈ శరీరం కాలి బూడి దాకముందే మీ హృదయంలో నిజం, అంటే మీ హృదయంలో చైతన్యం, ఆ చావు లేని వస్తువు అది మీకు ఎరుకులోకి వచ్చింది అనుకోండి, ఎంత వండర్ఫుల్ గా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎంత నైస్ గా ఉంటుంది, ఎంత చార్మింగ్ గా ఉంటుంది, ఎంత అద్భుతం, ఎంత అపూర్వం, ఎంత ఉదాత్తం. అంతకంటే మీకు మీరు కావాల్సింది ఏముంది? మీరు వీరుగా ఉంటుంది అంటే కావాల్సింది ఏముంది? ఈ ఎవరైనా మీరు రాజమండ్రి వెళ్తే కైలాస భూమి చూసిరండి, ఆ పక్కన కృష్ణుని గుడి ఉంటుంది, అక్కడ చూసిరండి. చాలా బ్రహ్మాండంగా కట్టారు కృష్ణుని గుడి కూడా, పక్కన బాగా కట్టారు. వెంకటేశ్వర ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, ఇద్దరు ఉన్నారు పక్కన కైలాస భూమి. భగవాన్ చెప్తున్నారు, ఆహా నువ్వు దేహం ఉండగా, నీకు అర్థం వచ్చిందా, దేహ శరీరం ఉండగానే అంటే జనక మహారాజ్ తండ్రి ఎవరు, విదేహుడు, దేహం ఉన్నా దేహం లేని వాడితో సమానం అంటే సీతమ్మకు వైదేహి అని పేరు వచ్చింది. అలాగే జనక మహారాజు ఆ స్టేట్ మనకు వస్తుంది అనుకోండి, ఏమంటే కృష్ణుడు మనుషుడి పేర్లు ఎక్కలేదు అసలు దేహంలో, కానీ అద్భుతం ఉండే సీతమ్మ తండ్రి పేరు ఎక్కుతాడు. కృష్ణుడండి మనుషుడి పేర్లు ఎత్తలేదు, కానీ సీతమ్మ తండ్రి జనక మహారాజు పేరు ఎక్కుతాడు. అర్జున మనం అందరం జనక మహారాజులా కావాలి. ఆడి గౌరవం ఏంటి, ఆడి గొప్ప, మరి ఏమొచ్చింది జనక మహారాజుని ఎలా గుర్తించాడు, భగవంతుని స్మరించాడని జనక మహారాజుని. మనం భగవంతుని, జనక మహారాజు భగవంతుని స్మరించడం కాదు, భగవంతుడే జనక మహారాజుని స్మరించాడు. వాడే విదేహుడు, దేహం ఉన్నా లేకుంటే వాడి పేరు పేరు శేతమును వైదేహి, నీ వైదేహి అంటారు. పార్వతమ్మ పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి. ఎంత వండర్ఫుల్, శరీరం చెవ్వకముందే, శరీరం చావకముందే చావు లేని సత్పదార్థాన్ని, అది ఎవరో కాదు మీరై ఉన్నారు, దాని తాలూకు ఇరికి మీరు పొందితే ఎంత వండర్ఫుల్, ఎంత బ్యూటిఫుల్, ఎంత నైస్, ఎంత చార్మింగ్, ఎందుకంటే మీకు మటుకు పొందిదేముంది, మిమ్మల్ని మీరు పొందడం కంటే అంతకంటే మీకు కావాల్సిందేముంది, అదే ఆనందం, అదే శాంతి, అదే సుఖం. అప్పుడు ఈ స్థితిని కనుక మీరు పొందితే మరి భగవంతుని కొత్తగా సృష్టిని తయారు చేసినప్పుడు తీసుకొచ్చి మిమ్మల్ని ఈ సృష్టిలో కలపడు. ఎంత అద్భుతం, ఎంత అపూర్వం, ఎంత ఉదాత్తం. రమణ మహర్షి గారు ఎగ్జిక్యూటివ్ శక్తి వాడరు, ఆయనకేదో పొంగిపోయి వాడేస్తున్నాడు, విశేషణాలు వాడే అలవాటు ఆయనకి లేదు, వాడేస్తున్నాడు. ఎంత అపూర్వం, ఎంత అద్భుతం అంటున్నాడు, వండర్ఫుల్, బ్యూటిఫుల్, నైస్ అండ్ చార్మింగ్, ఎంత గ్లోరీ. ఆయనకి విశేషణాలు వాడే అలవాటు లేదు, కానీ ఇక్కడ వాడేస్తున్నాడు. ఒకవేళ కాలు జారిందేమో, కొన్ని ఎలా వాడినా వాడుతున్నాడు. అక్కడ ఆ నిజానికనుకు అక్కడ దొరికితే ఎక్కడ ఉంది? నీ హృదయంలో నిజాన్ని నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఆ నిజంలో చావు లేదు, ఆ నిజంలో పుట్టుక లేదు, ఆ నిజంలో సృష్టి లేదు, ఆ నిజంలో గౌరవం లేదు, ఆ నిజంలో అగౌరవం లేదు, ఆ నిజంలో లాభం లేదు, ఆ నిజంలో నష్టం లేదు. ఆయన ద్వయీ, ఆ ద్వయీ, ఆ ద్వైతమే లేని ద్వయీభావ రహితమైనటువంటి ఆ పరబ్రహ్మమును కనుక నువ్వు స్వరూపంగా నీకు వ్యక్తమైతే ఎంత వండర్ఫుల్ గా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు అది ఎంత సౌందర్యంగా శరీర సౌందర్యానికే కొంతమంది ఆశ్చర్యపోతారు. శరీర సౌందర్యం కొంతమంది శరీరాలు అందంగా ఉంటాయి, కొన్ని శవాలు చాలా అందంగా ఉంటాయి, కొన్ని శరీరాలు చాలా అందంగా ఉంటాయి. షేక్స్పియర్ కూడా కొన్ని చోట్ల రాయిచు రాయలేక ఆ శరీరాలు అటు నడిచెళ్తంటే హెవెన్ బాక్స్ అంత వేస్తున్నాడు. స్వర్గమే ఆ రూపం ధరించి, అంటే అందం అని చెప్పకుండా స్వర్గమే ఆ రూపం ధరించి రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతానని చెప్పడానికి షేక్స్పియర్ వర్ణించలేక హెవెన్ బాక్స్ అంత వేస్తున్నాడు. స్వర్గం వచ్చి భూమి మీద నడుస్తుంది. అది దేహానికి సంబంధించిన సౌందర్యం, ఇది హృదయానికి సంబంధించి వర్ణిస్తున్నాడు ఇక్కడ భగవానుడు. అది దేహగతమైన సౌందర్యం. నీకు అర్థమవుతుందే? హృదయం గోచరం నువ్వు ఆ ద్వైభావం అంటే ద్వైతంలో ద్వైతం నుంచి బయట నీ హృదయంలో నిజం నీకు గోచరించినప్పుడు ద్వైతం నుంచి బయటకు వచ్చేస్తావు. నీకు ద్వైత భావం ఉండదు. ఆ ద్వైతంతో అడవికి అసలు తలంపులే రావు. నీకు చచ్చిపోతున్నావు, మనం పుట్టాము చచ్చిపోతున్నాం, అసలు ద్వైతం రాదు. నీకు ద్వైతం నిన్ను ముట్టుకోదు. అలా తలంపులే రావు నీకు. తలంపులు వచ్చాక నిగ్రహించుకోవడం కాదు, ఆ తలంపులే రావు. అయితే నువ్వు చేస్తున్న జపం కృత్రిమ, నువ్వు ప్రయత్నపూర్వకంగా చేసినా అది సహజమైపోవాలి. ఇట్ ఈజ్ న్యాచురల్, న్యాచురల్ గా చేసిపో. అది మొత్తం మీద మొట్టమొదటి ప్రయత్నం అవసరం. అదే న్యాచురల్ గా, సరే నార్మల్ గా. కొంతమందికి మంచితనం న్యాచురల్ గా ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది. కొంతమంది కల్టివేట్ ముక్కులో గాలి ఎలా తిరుగుతుందో నువ్వు చేసే జపం కూడా న్యాచురల్ గా అయిపోవాలి, నార్మల్ గా అయిపోవాలి. అప్పుడు న్యాచురల్ గానే నీకు జ్ఞానం కలుగుతుంది, నార్మల్ గానే కలుగుతుంది. ఒగ్గబెట్టి కూర్చో అక్కర్లేదు, కుంభకం అక్కర్లేదు, పూర్వకం అక్కర్లేదు, రాతకం అక్కర్లేదు, ప్రాణాయామం తోటి పని లేదు. నీ ముక్కులో గాలి ఎంత సహజంగా తిరుగుతుందో నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా, అలాగే నీ జపం కూడా, నీ జపం కూడా అంత న్యాచురల్ గా అంత నార్మల్ గా జరిగిపోతుంటే విథౌట్ ఎఫర్ట్, ఎఫర్ట్లెస్ గా ప్రయత్నం లేకుండా అది సగటమైపోతుంటే, అది తనంతరం తానే సాగిపోతుంటే వెనకాల ఎవరు గెంటినట్టు కాకుండా. కొంతమంది పిల్లలు బాగా చదువుకునే పిల్లలు ఆ తల్లిదండ్రులు తిరుగుతారు 15 నిద్రపోయి ఇంట్లో చదివింటారు. కొంతమంది చదువుకో చదువుకో అని అన్నారు, కొంతమంది చదువుకో అక్కర్లేదు. అది ఆత్మనాలు. నువ్వు చదివద్దురా బాబు, 10 పడుకోవాలని చెప్పాలి. అలా వాళ్ళు ఏం చేస్తారంటే మనం లైట్లు వేసి కూర్చోవడం వాళ్ళకి నిద్ర చెడుతుందని వాళ్ళకి దూరంగా ఇంకో గదిలోకి వెళ్తే అక్కడ లైట్ వేసి చదువుతారు, కానీ చదువు మానరు. మనల్ని ఎవడో ఒకటి తోలాలి వెనకాల చదువుకోమని, దూరం తోలినట్టు ఎవడో ఒకటి తోలుతూ ఉండాలి వెనకాల. మరీ ఎక్కువ తోలితే విడిచిపెట్టి అక్కడికి పారిపోతాం. ఏమొచ్చారంటే అది అది లోపల అప్పుడు 10 అయిపోయింది పడుకోండి అంటారు కొంతమంది. చాలు అబ్బాయి అది చదువు సరిపోతుంది, చదువు పేరు చెప్పి ఆరోగ్యం పోగొట్టుకోవద్దు. నువ్వు చదువు చెప్పి పేరు చెప్పి ఆరోగ్యం చదువు సరిపోతుంది పడుకోమని వాడు పడుకోరాడు. అది ఏం చేస్తా అంటే దూరం ఇంకో గదిలోకి వెళ్తే అక్కడ దీపం ఈ దీపం అర్పిస్తే ఆ దీపం చదువుకుంటాడు. అంటే అది లోపల నుంచి వచ్చే ఇష్టం, అది లోపల చదువు పట్ల లోపల నుంచి వచ్చే శ్రద్ధ. అలాగే మీ జపం కూడా అలా జరిగిపోతూ ఉంటారు. జపం కూడా మీరు చేసే జపం కూడా మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా ముక్కులో గాలి ఎలా తిరుగుతుందో అలా జపం కూడా జరిగిపోతూ ఉండాలి. ఆ జపం జరిగిపోతాంటే చివరికి వచ్చేది ఏంటంటే మీ హృదయంలోని సత్యం మీకు ఎరుపులోకి వస్తుంది, రిజల్ట్. అసలు మీ హృదయంలో సత్యం ఉందని మీకు తెలియకపోయినా ఆ జప సాధన వల్ల అది మీకు ఎరుకులోకి వచ్చేస్తుంది. ఎప్పుడో వస్తుంది అనుకుంటే అప్పుడే వచ్చేసినట్టు మీకు అనిపిస్తుంది. జపం వల్ల కూడా అంత ఫలితం ఉంది. అయితే అది మీరు ఇంట్లో ఏదైనా పని ఉందని ఆ పని పని పంపెట్టి జపం చెడగొట్టుకోవద్దు. మామూలుగా మీ చేతులతో పని చేసుకోండి, కాళ్ళతో నడవండి, మనసుతో జపం చేసుకోండి. మిమ్మల్ని నడవద్దు అంటారు, చేతులతో పని చేసుకోవద్దు అంటున్నారు. చేతి కాళ్ళు చేసి కాళ్ళు పని చేస్తాయి, చేతులు చేసే పనులు చేతులు చేస్తాయి, కానీ జపం మనసుతో చెయ్యాలి. అది మీరు మనసుతో చేసుకోవచ్చు జపాన్ని. అలాగా కొనసాగిస్తూ ఉండండి, ఇంకా ఏ ప్రయత్నమైనా దానికి ఇవన్నీ కొన్ని జపం అన్నా ధ్యానం అన్నా ఇంకోటన్నా ఆ లోపల అన్నీ కూడా విచారణ అన్నా లోపల సత్యం దగ్గరికి చేర్చియే, ఆ సత్యం దగ్గరికి అన్నీ తీసుకెళ్లే మార్గాలే. అన్ని నదులు సముద్రంలోకి ఎలా కలుస్తాయో అలాగే మీ జపమైనా మీ ధ్యానమైనా మీ విచారణ అయినా అక్కడికి చేరుస్తుంది, అక్కడికి మీ హృదయంలో ఉన్న సత్యం చేరుస్తుంది. మరి ఏం ఎక్కడ పెద్దాన్ని వాళ్ళు ఏదో పాట పాడాను కదా, పెద్దాన్ని పెద్ద కాపాడాలి పాట. హైదరాబాద్ లో ఎవరో పాడి వినిపించారు నాకు, గట్టులు వంకరలుగా ఉన్నా, ఏటి గట్లు వంకరలుగా ఉన్నా, కాలువ గట్లు వంకరలుగా ఉన్నా, నీరు వంకరగా ఉంటుందా? ఏటి గట్లు వంకరలుగా ఉన్నా, కాలువ గట్లు వంకరలుగా ఉన్నా, నీరు వంకరగా ఉంటుందా? మీ దేహాలు తేడాగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, మీ మనసులో ఉన్న గుణాలు తేడాగా ఉన్నా, మీ మనసులో ఉన్న గుణాలు తేడాగా ఉన్నా, గట్లు వంకరగా ఉన్నట్టు మీకు వంకర బుద్ధులు ఉన్నా? ఒకవేళ గట్టులు ఏటిగట్టులు వంకరలుగా ఉన్నా, కాలాగట్లు వంకరగా ఉన్నా, కాలంలో నీరు వంకరగా ఉండదు, ఏటిగట్లు వంకరగా ఉన్నా, ఏటిగట్లు నదిలో ఉన్న నీరు వంకరగా ఉండదు. అంటే మీ మనస్సులో ఎన్ని వంకరలున్నా, దేహంలో ఎన్ని వంకరలు, మీలో ఉన్న పరమాత్మ వంకరగా ఉండడు. ఏటిగట్లు వంకరలుగా ఉన్నా, నీరు కూడా వంకరగా ఉండినా వాడు మంచివాడు అంటాం, అంటే మనస్సుకే పరిమితం, వీడు చెడ్డవాడు అంటాం, ఇది మనస్సుకే పరిచితం. అక్కడేమి లేదు, అది ఒకటే ప్రవాహం. ఏటిగట్టి వంకరగా ఉందా, నీరు వంకరగా లేదు, ప్రవాహమే ప్రవాహం, దూకుడే దూకుడు. మన ఆగమన్న ఆగదు, నా వంక చూడంటే చూడదు. ప్రవాహం వేగమే వేగం, ఎక్కడికి వెళ్ళే వరకు, సముద్రంలో వెళ్ళే వరకు ఆగదు, నా వంక చూడంటే చూడదు. దాని వేగమే వేగము, దాని పరుగే పరుగు. ఏటిగట్లు వంకరున్నది లెక్క చేయదు, ఆ వంకరను తిరిగి అదే వెళ్ళి, అది వంకర కలదు, అది వంకరను తిరిగి సముద్రంలో వెళ్లే వరకు ఒకటే పరుగు. అలాగే అంత ఆ ప్రవాహం ఎలా సాగుతుందో అలా మీరు జపం చేసి మీ హృదయంలో ఆనంద సముద్రం వాచ్యం కలదు. పవన్ కనిపిస్తే దేవుడు చెప్తే వరకు మీరు పరిగెత్తమానరా, పరిగెత్తిపోతారు కదా. దేవుడు చెప్పాలా మీకు వచ్చి పరిగెత్తమని? రన్నవే. సీతారాముడి మీద ఇష్టం ఉన్నాయి మీ బంధువులంటే రన్నవే, పడిగా ఏకంగా పడిగా రన్నలే. అది మీ స్నేహితులైనా సరే, వెరీ నీరెస్ట్ అండ్ డీరెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే, సీతారాముడు మీద రన్నలే. తంది గట్టి ఫిరోజ్. పరిగెట్టడం దూకుడే. ఆ నీరు మన అంక చూడమంటే చూడదు, ఒకటే ప్రవాహం. ఆ గట్లు వంకరగా ఉంటే వంకర అది తిరిగి, అది వంకరగా లేదు, అది వంకర తిరిగి ఒకటే ప్రవాహం. ఎక్కడ సముద్రంలో కలిసే వరకు నువ్వు కొన్ని నీ జపం యొక్క ప్రవాహం అలా వెళ్ళిపోతుంటే ఆ నది వెళ్ళి ఎలా సముద్రంలో కలుస్తుందో, నీ జపం యొక్క వేగం, ఆ జపించేవాడు, ఆ జపించే జపిల్లి హృదయ సముద్రంలో ఆనందం, అది ఉప్పు సముద్రంలో కదా, ఆనంద సముద్రంలో శాంతి సాగరంలో ఐక్యం అవుతాడు. అది జపం యొక్క పరిచయం. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, జపం చేయటం వల్ల లాభం ఏంటంటే, అసత్యంలోంచి సత్యంలోకి వస్తాం, అనిత్యంలోంచి నిత్యంలోకి తీసుకొస్తుంది జపం, అసత్యంలోంచి సత్యంలోకి తీసుకొస్తుంది జపం, అనిత్యంలోంచి నిత్యంలోకి తీసుకొస్తుంది. కొంతమందికి 24 గంటలు లోక వ్యవహారాలే. నారాయణ అనమంటే నారాయణ తరకం నారాయణ అనరు, 24 గంటలు లోక వ్యవహారాల్లో ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా లోక వ్యవహారాల నుంచి, లోక వ్యాపకాల నుంచి తగ్గించి వాళ్ళకు కూడా ప్రపంచానికి, లోక వ్యవహారాలకి, ఈ లోకంలో ఉన్న కుయుక్తులకి, కుతంత్రాలకి, కుచేష్టలకి జపం దూరం చేసి నేను ఆత్మ యొక్క సన్నిధానంలోకి, ఆత్మ యొక్క కవుట్లోకి, ఆత్మ యొక్క ఒళ్ళోకి నీ జపం నిన్ను తీసుకొస్తుంది. జపానికి అంత శక్తి ఉంది. జపానికి అంటే ఎనర్జీ ఉంది, అది జపం ఆ చింతన వల్ల, నిరంతరము దైవ చింతన వల్ల, ఆత్మచింతన వల్ల నువ్వు బ్రహ్మముడు ఐక్యం అవుతావు. ఏదైతే నీ హృదయంలో ఏదైతే సత్యం ఉందో, నువ్వు చేసే జపం అసత్యంలోంచి నిన్ను బయటికి లాగి నీ హృదయంలోని సత్యంలో నిష్ట కుదిరిస్తుంది నీకు. నువ్వు ఆ నిజస్వరూపు మనకు తెలియకుండా చేసే అడ్డంకుల్ని ఈ జపం అంతే కాదు. నీ హృదయంలో నిజం దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఒకసారి మంచి పని చేద్దామని చాలా మంది ఆటంకాలు పెట్టేస్తారు. మనం ఏదైనా మంచి బాహ్యంగా కూడా మనం ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటాం అనుకోండి, నీకు అర్థమవుతుంది విఘ్నేశ్వరుడి పెళ్లికే విఘ్నాలు ఎక్కువ. మన అందరం విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుని దగ్గర పూజ చేసుకుంటాం. ఆయన పెళ్లికి ఒకవేళ విఘ్నేశ్వరుడి పెళ్లి చేసుకున్నా చాలా విఘ్నాలు ఉంటాయి. విఘ్నేశ్వరుడి పెళ్లికి విఘ్నాలు ఎక్కువ. దీని అర్థం ఏంటంటే లోకం వచ్చేవాడిది. దీని ఏంటంటే లోకం వచ్చేది. మనం ఏదైనా మంచి పని చేద్దామని అందరూ సంతోషిస్తారనుకోకండి. కొంతమంది అది చెడగొట్టేదని చూస్తారు. మనం ఏదైనా మంచి పని చేద్దాం అనుకున్నా పది మంది అది మనకు సహకారం చేయక్కడ చెడగొట్టేద్దామని చూస్తారు. నీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలాగే ఏదైనా అడ్డంకులు వస్తున్నా ఆటంకాలు వస్తున్నా ఎవరైనా చెడగొచ్చేవాళ్ళు నీకు ఆటంకాలు పరుస్తున్నప్పటికీ నువ్వెళ్ళే దారిలో శుభ్రంగా ముళ్ళయ్యి పెట్టేసినప్పటికీ సరిగ్గా నడవకుండా ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్న జప ప్రభావం, నువ్వు చేస్తున్న జపశక్తి ఈ ఆటంకాలను కూడా తొలగించి నిన్ను ఆనంద సముద్రంలో ఐక్యపరుస్తుంది. అది జప యొక్క ప్రభావం. అది జప యొక్క ప్రభావం. అంచేత ఏదైతే ఇంక ముగిస్తా, ఇంకా చెప్తున్నాడు జపం గురించి ముగిస్తున్నాం. అయితే నీ హృదయంలో ఉన్నది, నీ హృదయంలో ఏదైతే సహజంగా ఉందో, ఏదైతే నిజంగా ఉందో, ఏదైతే శాంతిగా ఉందో, ఏదైతే చావు పుట్టుకలతో సంబంధం లేకుండా ఉందో, ఏదైతే ప్రకృతి గుణాలతో సంబంధం లేకుండా ఉందో, ఏదైతే ద్వయీభావంతో సంబంధం లేకుండా ఉందో, అది ఎవరో అనుకోకు, అది నువ్వై ఉన్నావు. ఇది అపూర్వం. యువర్ట్ అది ఎవరో అనుకోకు, అది నువ్వై ఉన్నావు. ద్వయీభావరహితమైన స్థితి ఎవరో అనుకోకు, అది నువ్వై ఉన్నావు. ప్రకృతి గుణాలు లేని స్థితి ఎవరో అనుకోకు, అది నువ్వై ఉన్నావు. యువర్ట్ అది నీవై ఉన్నావు. పైగా ఆ స్థితి అసహజ స్థితి కాదు, సహజ స్థితి. అన్యాచురల్ కాదు న్యాచురల్, అబ్నార్మల్ కాదు నార్మల్ స్టేట్. చెప్పాను కదా భగవాన్ ఎగ్జిట్ ఎంత బ్యూటిఫుల్. నీ లోపల ఏదైతే ఏ వస్తువు అయితే కృత్రిమంగా కాకుండా సహజంగా ఉందో ఆ వస్తువుని తాలూకు నీ దేహం ఎలాగైతే నీకు ఎరుకులో ఉందో, నీ మనస్సు నీకు ఎలా ఎరుకులో ఉందో, నీ గుణాలు నీకు ఎలా ఎరుకులో ఉన్నాయో, నీ అదృష్ట దురదృష్టాలు ఎలా నీ ఎరుకులో ఉన్నాయో, నీ హృదయంలో ఉన్న సహజ స్థితి నీకు ఎరుకులోకి వచ్చినప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎంత వండర్ఫుల్ గా ఉంటుంది, ఎంత చార్మింగ్ గా ఉంటుంది, ఎంత నైస్ గా ఉంటుంది, ఎంత అద్భుతం, ఎంత అపూర్వం, ఎంత ఉదాత్తం. ఇట్ ఇస్ న్యాచురల్, ఇట్ ఇస్ నాట్ అన్యాచురల్, ఇట్ ఇస్ నార్మల్, ఇట్ ఇస్ నాట్ అబ్నార్మల్. అది సహజ స్థితి, అసహజ స్థితి కాదు. ఇప్పుడు మన సహజ స్థితిలో ఎంతకాలం ఉండగలం, అసహజ స్థితిలో ఉండలేం. మనం ఏదిగా ఉన్నామో అదిగా ఎంతకాలం ఉండగలం. మన కాణిదానికి మన కాణిదాన్ని మనం అనుకుని ఉన్నాం ఉండలేం. అక్కడ దాకా వెళ్ళొద్దండి, మీరు ఎక్కడో దూరం వెళ్ళిపోవద్దు. మన ఇంటికాడ మనం ఉన్నట్టు చుట్టాలు ఇంటికాడ ఉండలేదు. మన ఇంటికాడ మనం ఉన్నట్టు చుట్టాలు ఇంటికాడ ఉండలేదు. మన ఇంటికాడ మూడు బూరలు తింటి చుట్టాలు ఇంటికాడ ఒక్క బూరే తింటాం. వీళ్ళు తిండిపోతే అనుకుంటారు. ఇంటికాడ నాలుగు బూరలు తినేస్తాం. ఆ చుట్టాలు ఇంటికాడ ఇప్పుడు ఏదో వద్దు వద్దు అంటాడు, వద్దు వద్దు అంటాడు, అని తింటాడు. వాడు వాడికి జఠరాగ్నం ఉంది. ఆ ఏప్రాలు ఏమనుకుంటుంది, వాడు ఏమనుకుంటాడు, వద్దు వద్దు అంటా ఉంటాడు. వీడు తినేస్తాడు. వీడు ఇంటికాడైతే నాలుగు బూరలు తినేస్తాడు. ఇప్పుడు ఇంటికి మీకు ఎందుకు చెప్తుందండి, ఎక్కడో సహజ స్థితి సత్యస్థితి ఆ గొడవ వదిలేయండి. మన ఇంటికాడ మనం ఎంత సహజంగా ఉంటామో, మీరు చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు అంత సహజంగా ఉంటున్నారు ఉంటలేకపోతే ఇది చిన్న విషయం. ఇది మీరు అర్థం చేసుకోండి. మన చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో బట్ట సర్దుకుంటాం, అది సర్దుకుంటాం. తర్వాత మన చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు బీరువాలు బట్టలని బయటికి తీసేస్తాం. ఆ బీరువాలు బట్టలని తీసి అందులో ఏ చీర బాగుందో అది కట్టుకుంటాం. అంటే వాళ్ళకి అందంగా కనపడాలి. ఎవరికి? చుట్టాలకు అందంగా కనపడాలి. అయితే ఈ ప్రకృతిలో ఎంత తేడా ఉంటే అసలు ఆ స్థితి ఎలా వస్తుంది చూడండి. అంటే మన ఇంటికాడ మనం ఉన్నట్టు చుట్టాలు ఇంటికాడ ఉండలేకపోతున్నాం. ఇదేంటే ఇదంతా అన్నాచురల్, ఇదంతా అన్నాచురల్ స్టేట్ ఇది. అంటే మన ఇంటికాడ మనం ఉన్నట్టు చుట్టాలు ఇంటికాడ ఉండలేకపోతున్నాం అంటే కృత్రిమంగా అక్కడ ఉంటాం అని అర్థం. చుట్టాలు ఇంటికాడ ఎలా ఉంటున్నాం? మన ఇంటికాడ మనం న్యాచురల్ గా ఉంటాం. బంధువుల ఇంటికాడ ఎలా ఉంటాం? ఆర్టిఫిషియల్ గా ఉంటున్నాం. ఇది మనకు తెలుస్తుంది. ఆడు తినేది కూడా తిండవాడు. ఎక్కువ తింటే నాలుగు లేదు అనుకుంటారేమో, నాగర ఖర్చు లేదనుమో, రెండు కాలిపోయి వచ్చేస్తారు కొంతమంది బండ మనుషులు అనుకుంటారేమో. అంటే దాని అర్థం ఏంటి? మన అహంకారం ఏం చేస్తుందంటే అందరి దృష్టిలో గొప్పవాళ్ళు అనుకోవాలని. అందుకే అభినార్మలుగా మన అహంకారం ఏం చేస్తుందంటే కృత్రిమ అహంకారం అనేది కృత్రిమంగా ఉంటుంది. నీకు అర్థం వచ్చింది? కొంతమంది లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి మాట్లాడతారు. నీకు అర్థమవుతుందా? మనసులో ఒకటి ఉంటుంది, నోటితో మాట్లాడుతూ ఉంటారు. నీకు అర్థమవుతుందా? వాడికి రెండు బూరులు తినాలంటుంది, వాడు ఒక్క బూరే తింటాడు. వాడి గురించి కృష్ణుడు ఏమన్నా అంటే మిథ్యాచారం అన్నాడు. వాడు కృష్ణుడు ఏమన్నాడు వాడి గురించి? వాడు మిథ్యాచారం. వాడికి రెండు బూరులు తినగలడాడు, కానీ రెండు బూరులు తినొచ్చు. వాడు ఏమంటాడు? గౌరవం కోసం, గొప్ప కోసం రెండు బూర్లు తింటే వాళ్ళు ఏమనుకుంటారని, ఇది ఒక్క బూరే తింటాడు అనుకున్నాడు. ఆడుకో పేరు పెట్టాడు కృష్ణుడు మిథ్యాచారాడు. ఏమైతే మిథ్యాచారాడు. మనం అందరం అలాగే ఉన్నాం కదా, మిథ్యాచారులే మనం. ఈ మిథ్యాచారులకే జ్ఞానం. మిథ్యాచారం చెప్పి ఊరుకోలేదు కృష్ణుడు. ఈ మిథ్యాచారులకే ఆత్మజ్ఞానం. ఈ కూలి వాళ్ళకే ఆత్మజ్ఞానం. కూలి పని చేసే వాళ్ళందరికి ఆత్మజ్ఞానం. కూలి పని చేసుకున్నాడంటే నీకు అర్థమవుతుందే. కొంతమంది కలిసి రాకపోతే ఏ పని చేయరు, కలిసి రాకపోతే మాట్లాడరు. మీరు మాట్లాడొద్ది, మా వంక చూసి నవ్వండి అంటే నవ్వరు. వీళ్ళందరూ కూలి వాళ్ళు అన్నాడు కృష్ణుడు. ఏమన్నాడు? కూలి వాళ్ళు అంటే 1000 కోట్లు డబ్బున్నా ఎవరికైతే ఫలకాంక్ష ఉందో వాడు ప్రతివాడు కూలివాడే. ఈ కూలి వాళ్ళకి ఈ మిథ్యాచారులకి ఆత్మజ్ఞానం. నరికేసి పోగులు పెట్టి ఒక పక్కన పెట్టాడు. కొంతమందికి 1000 కోట్లున్నా వాళ్ళు మనకేం డబ్బు ఇవ్వద్దు, మా వంక చూసిన అవ్వమంటే నవ్వరు. అంటే వీళ్ళు వంక చూసిన అవి వాళ్ళకేం కలిసి వస్తున్నారు. అంచేది మీరు ఇంకోటి సందేహాలు పెట్టుకోవద్దు. భగవాన్ ఏం చెప్తున్నారంటే చివరిలో ఇంకా చెప్తున్నాడు, ముగించేస్తున్నారు. సందేహాలు పెట్టుకోవద్దు, సందేహాలు పెట్టుకోవద్దు. సందేహాలు కంటిలో ఉన్న నలుసు ఎటువంటిదు, కాళ్ళలో ఉన్న ముళ్ళు ఎటువంటిదు, సందేహాలు కూడా అటువంటి. సందేహాలు పెట్టుకోవద్దు, సంశయాలు పెట్టుకోవద్దు, ప్రతిదానికి అనుమానాలు పెట్టుకోవద్దు, అనుమానాలు పెట్టుకోవద్దు. భగవంతుడు చెప్పినట్టుగా మీరు సాధన చేస్తే ఉన్న వస్తువు ఏదో ఉంది, అది లేదు లేదు అనుకుంటున్నారు, ఉన్నది. కానీ భగవంతుడు చెప్పినట్టుగా మీరు సాధన చేస్తే దాన్ని పొందుతారు. ఈ విషయంలో మటుకి అది పొందుతామా పొందామా, అది ఉందా లేదా, ఇటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు, సందేహాలు పెట్టుకోవద్దు. సంశయరహితంగా ఉండండి, సంశయరహితంగా ఉండి మీ హృదయంలో ఉన్న శ్రద్ధ వస్తువు ఎంత న్యాచురల్ గా ఉందో, ఎంత నార్మల్ గా ఉందో, మీ సాధన కూడా అంత న్యాచురల్ గా అంత నార్మల్ గా సాధన జరుగుతుంటే మీరు ఆ పరబ్రహ్మలో మీరు ఐక్యం అవుతారు. మళ్ళీ భగవంతుడు కొత్తగా సృష్టి చేసినప్పుడు మిమ్మల్ని సృష్టిలోకి తీసుకురావడు, ఈ ప్రకృతి నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు, ఈ చక్రం నుంచి ఈ జండమరణ చక్రం నుంచి బయటికి విడిపిస్తాడు. కృష్ణుడు చెప్తాడు, చెయ్యిలు చేతులు పైకెత్తి చెప్తున్నాడు కృష్ణుడు. సంసారం అంటే మీ ఇంట్లోనే మనుషులు కావు. సంసారం అంటే భగవంతుడు చెప్తున్నాడు, చేతులు రెండు చేతులు పైకెత్తి చెప్తున్నాడు. సంసారం అంటే మీ ఇంట్లోని మనుషులు కాదు, మీకున్న ఇష్టాలు, మీకున్న అయిష్టాలు, మీకున్న కోపాలు, మీకున్న పాపాలే సంసారం. సంసారం అంటే మీ ఇంట్లోని మనుషులు సంసారం కాదు, మీకున్న ఇష్టాలు, మీకున్న అయిష్టాలు, మీకున్న కోరికలు, మీకున్న కోపాలే సంసారం. సంసారం అంటే మనుషులు కాదు, సంసారం బయట లేదు, నీ మనస్సులోనే ఉంది అని రెండు చేతులు పైకెత్తి నారాయణుడు ఎలుగెత్తి చెబుతున్నాడు జీవకోటికి. ఎందుకు చెబుతున్నాడంటే మన దగ్గర మనం ఏమైనా సొమ్ములు ఇస్తున్నాం, భగవంతుడికి మనం ఏమైనా సొమ్ములు ఇస్తున్నాం, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ మెరిసీ. లేకపోతే రిపీటెడ్ గా చెప్పక్కర్లేదు. గురువు యొక్క మనస్సు ఎంత మాధుర్యమో శరీరం కూడా అంతే మాధుర్యం. హృదయం ఒకటే కాదు, మనస్సు మాధుర్యం, హృదయం మాధుర్యం, శరీరం మాధుర్యం అంత మాధుర్యమే. అయితే గురువు యొక్క కోపం కూడా మనకే, గురువు యొక్క కోపం కూడా అనుగ్రహమే, గురువు యొక్క కోపం కూడా అనుగ్రహమే అని భావించేవాడు అదృష్టవంతుడు. దేవుడికి మీ మీద ఎప్పుడైనా కోపం వస్తుందనుకోండి, మామూలుగా మనలాంటి కోపాలు కాదు, మిమ్మల్ని బాగు చేయటానికి కోపం తెచ్చుకుంటాడు. దేవుడికి మీ మీద ఎప్పుడైనా కోపం వస్తే మామూలుగా మనిషికి వచ్చే కోపం నాటి కాదు, మీరు బాగుపడటానికి కోపం కల్పించుకుంటాడు దేవుడు. దేవుడికి కూడా కోపం వస్తుంది, వచ్చేప్పుడు ఎందుకంటే మిమ్మల్ని బాగు చేయటానికి కోపం నటిస్తాడు వాడు దేవుడు. అందుకని మామూలుగా ఇష్టాయిష్టాల వల్ల వచ్చే కోపం కాదు. ఇంకోసారి చెప్తున్నారు, మీ ఇంట్లోని మనుషులు సంసారము కాదు, మీ ఇష్టాలు, మీ అయిష్టాలు, మీ యొక్క రాగద్వేషాలు, మీ కోపతాపాలు, మీ యొక్క కోపతాపాలు, మీకున్న కోరికలు, మీకున్న వాంఛలు, అదే సంసారం. మీ మనసులోనే అడిగే సంసారం. అంతేకాని మీ ఇంట్లోని మనుషులు సంసారము కాదు. ఆ సంసారం అనే అగ్నిలోంచి, ఆ దవాగ్నిలోంచి, ఆ గుణాలనే అగ్నిలోంచి, ఈ చావు పుట్టుకలోనే, ఈ చావు పుట్టుకలోనే అగ్నిలోంచి బయటికి రావాలంటే, ఈ ప్రకృతిలోంచి బయటికి రావాలంటే కేవలం మీరు సాధన చేయండి, అది సరిపోదు, మీరు ప్రయత్నం చేయండి, అది సరిపోదు. దీంతో పాటు మీ ప్రయత్నంతో పాటు, మీ సాధనతో పాటు, మీ ఎఫర్ట్తో పాటు ఆ గురువు యొక్క అనుగ్రహం, ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేకుండా అది పొందలేదు. మేక్ ఎఫర్ట్, మీ ప్రయత్నం ఏదైతే మీరు చేయండి, మీ తంటాలు అయితే మీరు పడండి, ఎప్పుడో ఈశ్వరుడు ఇంటర్ఫీర్ అవుతాడు, మిమ్మల్ని ఒడ్డుకి తీసుకొచ్చేస్తాడు. అలాగని మీ ప్రయత్నం, ఈశ్వరుడు మనల్ని ఒడ్డుకి తీసుకొస్తాడని మీ ప్రయత్నం మీరు మానకండి, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. ఎప్పుడో డివైన్ ఇంటర్ఫీరెన్స్ వస్తుంది, తన స్వరూపు మీకు ఇస్తాడు, అప్పుడు మీరు అనుకుంటారు ఎప్పుడో వస్తుంది అనుకుంది, అప్పుడే వచ్చేసింది అంటే. ఏ లోకంలోనూ మనం ఈ బ్రహ్మజ్ఞానం పొందుదామనుకున్నది, ఇక్కడ ఈ లోకంలోనే ఈ బ్రహ్మజ్ఞానం పొందాలంటేనే మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అటిది ఈశ్వరుని అనుగ్రహం, అటిది గురువు యొక్క అనుగ్రహం, అటిది శాస్త్రం యొక్క అనుగ్రహం. రన్నవే శాంతి శాంతి శాంతి.